ശ്രീശൈലേശദയാപാത്രം ഭീഭക്ത്യാദിഗുണാർണവം യതീന്ദ്രപ്രവണം വന്ദേ രമ്യയാ മാതരം മുനിം ലക്ഷ്മീനാഥസമാരംഭാം നാഥയാമുനമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരംപരാം യോ നിത്യമച്യുതപദാം ഭുജയുഗ്മരുക്മവ്യാമോഹതസ്തതിതരാണി തൃണായമേനേ അസ്മദ്ഗുരോർഭഗവതോസ്യ ദയൈകസിന്ധോഃ രാമാനുജസ്യ ചരണൌ ശരണം പ്രപദ്യേ മാതാപിതായുവതയസ്തനയാ വിഭൂതിഃ സർവം യദേവ നിയമേന മദന്വയാനാം ആദ്യസ്യ നഃ കുലപതേർവകുളാഭിരാമം ശ്രീമത് പദംഘ്രിയുഗളം പ്രണമാമി മൂർധ്ന ഭൂതം സരശ്ച മഹദാഹ്വയ ഭട്ടനാഥ ശ്രീഭക്തിസാര കുലശേഖര യോഗിവാഹാൻ ഭക്താംഘ്രിരേണു പരകാല യതീന്ദ്രമിശ്രാൻ ശ്രീമത് പരാങ്കുശമുനിം പ്രണതോസ്മി നിത്യം കൂജന്തം രാമരാമീതി മധുരം മധുരാക്ഷരം ആരുഹ്യ കവിതാശാഖാം വന്ദേ വാൽമീകി കോകിലം വാൽമീകേർ മുനിസിംഹസ്യ കവിതാവനചാരിണഃ ശൃണുവന് രാമകഥാനാദം കോനയാതി പരാംഗതിം യഃ പിബം ദദതം രാമചരിതാമൃതസാഗരം അതൃപ്തസ്തം മുനിം വന്ദേ പ്രാചേത സമകൽമഷം ഗോഷ്പദീകൃതവാരാസിം മസികീകൃതരാക്ഷസം രാമായണ മഹാമാലാരത്നം വന്ദേ നിരാത്മജം അഞ്ജനാനന്ദനം വീരം ജാനകീ ശോകനാശനം കപീശമക്ഷഹന്താരം വന്ദേ ലങ്കാഭയങ്കരം ശ്രീരാഘവം ദശരഥാത്മജമപ്രമേയം സീതാപതിം രഘുകുലാന്വയരത്നദീപം ആജാനുബാഹുമരവിന്ദദലായതാക്ഷം രാമം നിശാചരവിനാശകരം നമാമി ശ്രീരഘുനന്ദന പരബ്രഹ്മണേ നമഃ കന്യാഭരണി സഞ്ജാതം വാധൂലകുലഭൂഷണം ശ്രീരംഗാര്യ ഗുരോഃ പുത്രം ഷഡഗോപമഹം ഭജേ അസ്മത് ഗുരുഭ്യോ നമഃ. ഭഗവത് ബന്ധുവിലാണ് നിന്ന മനം ചെപ്പുക്കുന്നതുവണ്ടി വിഷയംലോ മാനിഷാദ പ്രതിഷ്ഠാന്ത്വം അഗമ ശാശ്വതീ സമാ യത് ക്രൗഞ്ചമിഥുനാദേകമവധീഹി കാമമോഹിതം. വാൽമീകി മഹർഷി സ്നാനം ചെയ്യട്ടാനിക്ക് മുന്തു ശാസ്ത്ര വിധിനനുസരിച്ച് കൊന്നി മഹാവൃക്ഷമുലു ദർശിച്ചകോരി അരണ്യമുലോ സഞ്ചരിച്ചാടു. താനേ ചെപ്താടു അരണ്യാനി വിചചാര ഹ ഹ അനേ അക്ഷരം ആശ്ചര്യാന്ന് സൂചിസ്തുന്നു. മനം ആഹ അട്ടാം എന്ത് അദ്ഭുതമണ്ടി, ഇന്ദുലോ അദ്ഭുതമേമുണ്ട്. സ്നാനം ചെയ്യാലി അനി സങ്കല്പിച്ചിന വാൽമീകി മഹർഷി സ്നാനം ചെയ്യക്കുണ്ടകാ അരണ്യ പ്രാന്താന്നി സഞ്ചരിച്ചാടു അനി മാത്രം ചെപ്പക ഇനി എന്ത് ആശ്ചര്യമു അട്ടുന്നു. മനക്ക് ചൂസ്തേ പെദ്ദഗാ ആശ്ചര്യമേമീ കനപടദു. ఎందుకు శబ్దము వర్ణము అక్షరము దాని విలువ దాని పరమార్థము మనకేం తెలుస్తుంది? ఋషులకు తెలుస్తుంది. అందులో వాల్మీకి లాంటి మహానుభావులు ఒక్క అక్షరాన్ని కూడా వ్యర్థంగా ఉపయోగించరు. ఎంతో ప్రయోజనం ఉండి ఉంటుంది. ఇక్కడ హ అంటే ఏమిటండి అర్థం? ఆశ్చర్యము. ఏమిటి ఆశ్చర్యము? మనకు కథాపరంగా తెలిసిన విషయం అరణ్యములో సంచరించారు. అరణ్యములో అంటే అరణ్యేషు అన్నారు లేదా అరణ్యాని అన్నారు. అరణ్యాని అంటే అరణ్యములను అర్థమవుతుంది. ఏకవచనము బహువచనము సప్తమి లేదా ద్వితీయ అంటే కర్మ, సంచారమునకు ద్వితీయ కర్మ. అరణ్యములను సంచరించారు అనొచ్చండి, అరణ్యములలో సంచరించారు. అరణ్యములలో అనవలసింది కాస్త అరణ్యములను అని చెప్తే అందుక ఆశ్చర్యం? సప్తమికి ద్వితీయకు చాలా అర్థంలో తేడా ఉంది. ఇక్కడ వేదాన్ని బాగా చదువుకున్న వారికి అరణ్యం అంటే అర్థమవుతుంది. మనకు సంహితా భాగమని, అందులోనూ బ్రాహ్మణమని, ఆరణ్యకమని, వేదము యొక్క చివరి భాగాన్ని అంటే ఉపనిషత్తులను ఆరణ్యకములు అంటారు. దాని పేరేమిటి? ఉపనిషత్. కొద్దిగా శబ్దాన్ని విడదీస్తే ఉపనిషీదతి, దగ్గర కూర్చుని వినేది లేదా సమీపంలో కూర్చునేలా చేసేది. ఎవరి సమీపంలో? గురువు గారికి దగ్గరలో కూర్చొని ఆ విద్యను అభ్యసించాలి. గురువుగారి దగ్గర కూర్చొని విద్యను అభ్యసిస్తే పరమాత్మకు దగ్గర కూర్చోవచ్చు, పరమాత్మను చేరవచ్చు. పరమాత్మ సమీపంలో చేర్చేది గురువుగారు, ఆచార్యులు తమ దగ్గర కూర్చోబెట్టుకొని బ్రహ్మ విద్య అంట ఉపడుతున్నామంటాం మనం, బ్రహ్మ విద్య అంట. పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానమును గురువు గారు అందిస్తారు. అదంతా ఎక్కడుంది అంటే ఉపనిషత్తులో ఉంది. ఇక్కడి ఉప అనే పదము సమీపము. ఇంచుమించు చాలామందికి తెలుసు అనుకుంటాను, ఇదే పదాన్ని మనం చాలాసార్లు వాడుతాం, కానీ ఆ అర్థం చెప్పుకోం. ఉపవాసము ఏమర్థం చెప్తాం? మనందరికీ ఉపవాసము అంటే ఆహారం తీసుకోకుండా ఉండుట, నిరాహారము అంటాం, కరెక్టా? కాదే, ఉప అంటే సమీపంలో, వాసము నివసించుట, పొని నివసింపచేయుట. మన మనస్సును పరమాత్మకు దగ్గరగా చేర్చటాన్ని ఉపవాసము అంటారు. మనలో చాలామంది, మరి ఇప్పుడేమో తెలియదు కానీ పాత రోజుల్లో మాత్రం ఏకాదశి వచ్చినదంటే ఉపవాసం చేస్తాం. ఇన్ని తిథులుండగా ఒక్కటే ఎందుకండి గొప్పది అంటే? ఏకాదశి అంటే అర్థం ఏమిటి? 11 కదా, 11 యొక్క సమూహం. నిన్న చెప్పుకున్నాం అనుకుంటాను, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 1 మనస్సు. ఎన్నయ్యాయి ఏకాదశి? వీటిని పరమాత్మ దగ్గర ఉంచుట ఏకాదశి ఉపవాసానికి అర్థం. కానీ మనమేం చేస్తున్నాం చాలామంది? ఈరోజు ఏకాదశి అండి, నేనేమీ ఆహారం తీసుకోను, రేపు తీసుకుంటాను, ఒక ప్రతిజ్ఞ, ఏదో వ్రతం, ఏకాదశి వ్రతం అంటాం కదా మనం. మన అదృష్టం బాగాలేక ఆ పక్క ఇంట్లోనో ఈ పక్క ఇంట్లోనో పెళ్లి చేస్తున్నారు అనుకోండి, రెండు లడ్డూలు, మైసూరు పాకులు, వగేరాన్ని వంట చేస్తుంటే వీడికి నోరు ఊరుతుంటుంది, అయ్యో ఏకాదశి వాళ్ళు వచ్చింది, రేపు వచ్చినా బాగుండేది, అరే నాన్న ఇవాడు ఏకాదశిరా బాబు, నేను రేపు వచ్చి తింటాను, అన్ని జాగ్రత్తగా తీసిపెట్టు, మర్చిపోకు మరి. ఇదంతా ఉపవాసమేనండి. పేరుకు ఆహారం తీసుకోవడం లేదు, మనస్సును ఎక్కడ ఉంచుతున్నాడు? వాటి ఎందు ఉంచుతున్నాడు. ఉపకర్థం అది కాదు, భగవంతుని దగ్గర ఉంచాలి. అలా మనస్సును ఇంద్రియములను పరమాత్మ దగ్గర ఉంచేటువంటివే ఉపనిషత్తులు. వాటికి పేరు ఆరణ్యకముడు. అంటే అరణ్యములో ఉండి చదువుకోవలసినవి అని చాలామంది చెబుతారు. వానప్రస్థమను సన్యాసమును అవేవి కాదు. కొద్దిగా శబ్ద మర్యాదను మనం జాగ్రత్తగా గ్రహించాలి. అరణ్యం ఏమిటర్థం? మనకు రణం అంటే తెలుసు కదా, రణం అంటే యుద్ధం. అరణం యుద్ధము లేనిది, తస్య ఇదం అరణ్యం. యుద్ధము చేయకుండా ఉంచేది ఉపనిషత్తు. మనం సంసారం అంటే కామము, క్రోధము, లోపము, మోహము, మదము, మత్సరము అనేటువంటి ఆరుగురు శత్రువులతో యుద్ధం చేయించకుండా ఉంచేది ఉపనిషత్తు. ఎందుకు? వాటిని స్వీకరిస్తాం. కామం అంటే సాంసారికంగా లోకంలో ఉండేటువంటి కామం పనికిరాదు, కానీ నిరంతరం పరమాత్మ సేవ తప్ప నాకు మరేది వద్దనుకునేటువంటి కోరిక తప్ప. అదే పరమాత్మ, నీ పాదములు తప్ప నాకు మరేమీ వద్దు. మనకు ఓ మహానుభావుడు ఉన్నాడు, పరమ భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు. నారసింహుడు హిరణ్యకశ్యప సంహారం అయిన తరువాత దేవతలందరూ స్వామి ఉగ్రరూపాన్ని చూచి భయపడుతూ లక్ష్మీదేవిని పంపితే ఆమె కూడా ఈయన మావాడు కాదు బొమ్మని. అదేమిటండి అంటే పోతన చెప్తాడు, ప్రళయాక్క బింబంబు పగిడి నుమ్మది కాని నెమ్మోము పూర్ణేందు నిపము కాదు. మా ఆయన ముఖం మావారి ముఖం ఎలా ఉంటుంది? నిండు చంద్రుడిలాగా ఉంటుంది. ఈ ముఖం ఉంది ప్రళయకాల సూర్యుడిలాగా ఉంది. ఈయన మా ఆయన నా గర్భం విన్నదియు కాదు తొల్లినే విష్ణు వలన కన్నదియు కాదు భీషణాకారమనుతూ చనియే అంటాడు పోతాను. పరమాత్మ శ్రీమన్నారాయణుడు ఇలా ఉంటాడని అన్నాడు వినలేదు, ఉండగా నేను చూడలేదు అని అమ్మవారు కూడా కాస్త పక్కకే తొలగిపోయారు. వేరే మార్గం లేదు కాబట్టి బ్రహ్మ ప్రహ్లాదునే పంపాడు. ఎందుకు? స్వపిత్రే కుపితం ప్రభుం ప్రశామయ నాన్న ప్రహ్లాద, స్వామి కోపం వచ్చింది మీ నాన్న గురించే కదా, మరెవరు తగ్గించాలే, కొడుకు నువ్వే కదా, వెళ్ళి తగ్గించవయ్యా. ఆనందంగా వెళ్ళాడు. పరమాత్మ పాదాలను స్పృశించి సాష్టాంగ దండవ ప్రణామాన్ని ఆచరించాడు. స్వామి కూడా అభయహస్తాన్ని ప్రసాదించాడు. పరమాత్మ యొక్క అభయహస్త స్పర్శతో ధైర్యం వచ్చేసింది. స్వామిని స్తోత్రము చేశాడు. ప్రహ్లాదుడు చేసినటువంటి స్తోత్రానికి సంతోషించిన పరమాత్మ మెచ్చాండ్రా బాబు ఏదైనా వరం కోరుకో అన్నాడు. ఏమర్థం? నిజంగా ప్రహ్లాదుడు భక్తుడేనా కాదా అని చిన్న టెస్ట్ అని అన్నాడు. కదా పరమాత్మ ముందర పెట్టుకొని పరమాత్మ కంటే భిన్నమైనటువంటి వస్తువును కోరుట భక్తి లక్షణమేనా? పరమాత్మ నాకు పెద్ద ఇల్లు కావాలి, నాకు మంచి భార్య కావాలి, నాకు మంచి సంతానం కావాలి, మా సంతానానికి అంటారు కదా వీసా రావాలి, పాస్పోర్ట్ రావాలి, ఇదంతా భక్తే? ఒప్పుకోరు. నిజంగా పరమాత్మను సేవించేవారు, నిజంగా భక్తులైన వారు పరమాత్మ కనపడిన తరువాత పరమాత్మ కంటే భిన్నమైన దానిని కోరరు. తక్కిన వారు కనపడితే అడుగుతాడు. బ్రహ్మ కనపడ్డాడు అడుగుతాడు, మన స్వామి రుద్రుడు కనపడ్డాడు, ఒకడున్నాడు పసమాసుడు నిద్ర చేయబెడతానన్నాడు, ఆయన బోడా చెంచాడు అడగకుండా ఇస్తాడు. ఈ స్వామి అడిగినా ఇవ్వడు, అంత మంచివాడేం కాదంటాడు. ఏమిటి కారణం? అది ఎందల్లా ఇస్తే ఆయన అడుగుతామా మళ్ళా? కొంచెం దూరంగా ఉండాలి కదా, ఈ స్వామి ఇవ్వడు. టెస్ట్ చేతాం, పరమాత్మను నీవే కావాలి, నీకంటే వేరు నాకేది వద్దు అన్నవాడే భక్తుడు. మనం అందరం భాగవతం చదివే ఉంటాం, గజేంద్ర మోక్షణం కూడా చాలామంది సేవించే ఉంటారు మహానుభావులు. విష్ణు పురాణ గాథలో గజేంద్రుడు మనకు తెలిసిన పాటలో టావులు తప్పెరు మూర్చ వచ్చే తను ఉండసిన శ్రమం వయ్యడి నీవే తప్ప ఈ తప్పడం పెరుగ మన్నింపందగుండీను నిండు అవే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక ఎలుగెత్తాడు. చస్తున్నాను రా బాబు, వచ్చి కాపాడు అని అడిగాడు. సరే స్వామి పరిగెత్తుకొని వచ్చాడు. గరుడుణ్ణి అధిరోహించి వచ్చిన స్వామి కొలను తీరాన దిగి తన చేత్తో ఏనుగు ముసలిని పైకి తీసి చక్రంతో మకరం యొక్క మెడను కోసేశాడు. చక్రం ప్రయోగించలేదు, తాను పట్టుకొని మెడను కోసాడు. గజేంద్రుడు, ఏమిటి స్వామి, ఇక్కడి దాకా వచ్చిన వారు చక్రం ప్రయోగిస్తే చంపదా, నీవు పట్టుకొని పోయారా, ఎందుకయ్యా, చక్రం కొంచెం ఆలస్యం చేస్తుందో ఏమో అని నేను తొందరగా కోశాను అన్నాడు. అంటే పరమాత్మకు భక్తులను కాపాడటంలో ఉండే త్వర. అందుకే ఒక భక్తుడు, నా నమస్కారం భగవంతునికి కాదు, భగవంతుని తొందరకు నా నమస్కారం అన్నాడు. భగవత స్త్వరాయై నమః. భక్తి అనుభవ పరాకాష్ఠ. ఇంత చేస్తే గజేంద్రుడు, అయ్యో స్వామి అనవసరంగా మకరాన్ని చంపారేమండి అన్నాడు. అనవసరంగానా, అదేమిటి అలా అంటావు, నేను పిలిచింది అందుకు కాదండి, అప్పటిదాకా కాపాడు కాపాడు కబడని ముచ్చుకున్నాడు. స్వామిని చూసేసరికి అది మర్చిపోయాడు. నాహం కళీవరస్యాస్యత్రాణాయ మధుసూదన కరస్థ కమలాన్యేవ పాదయోర్ అర్పితం తవా. నాయన మహానుభావ, ఈ శరీరాన్ని కాపాడటానికి నేను నిన్ను పిలవలేదు, మరెందుకు పిలిచావు, కొలంలో స్నానం చేశాను, ఇళ్ళు చల్లగా ఉన్నాయి, దూరంగా చూస్తే వైదారు కమలాలు పుష్పాలు పద్మాలు కనపడ్డాయి, చాలా అందంగా ఉన్నాయి. ధర్మశాస్త్రం అందమైన పువ్వు కనపడితే పరమాత్మను స్మరించుకోవాలి. పుష్పం దృష్ట్వా హరిం స్మరేత్, జలం దృష్ట్వా హరం తథ. చక్కని పువ్వు కనపడితే శ్రీమన్నారాయణు, పవిత్ర జలం కనపడితే మన శంకరుణ్ణి. తెలుసా ఎందుకో, అభిషేక ప్రియో శివ. ఆయన ఎంత బోడ అంటే, మనకు దొరికిన చెమ్మని ఎత్తిన పూస్తే ఆహా చాలు రా అంటాడు, ఏం కోరడాయన. ఈయనకు నాలుగు పువ్వులు ఎత్తే చాలు, అలంకార ప్రియుడు. అది శాస్త్రం, అందమైన పువ్వును చూస్తే స్వామిని స్మరించుకోవాలి అని శాస్త్రం. సరే మనమంతా బుద్ధిమంతులను ఎవరినో స్మరించుకుంటాం కదా, తెలుసు కదా ఎవరు స్మరించుకుంటామో, స్మరించకూడదు, పరమాత్మనే స్మరించాలి. గజేంద్రుడికి ఆ శాస్త్రం జ్ఞాపకం వచ్చి, పూలు కనబడ్డాయి నీకు ఇద్దామని పిలిచానయ్యా, దాన్ని చంపమని కాదు అన్నాడు. అర్థమైందే, అది పరమాత్మ యొక్క ప్రభావం. పరమాత్మ కనపడేంత వరకే అడుగుతాను 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 అడుగుతాను, కనబడితే ఏమద్దు అంటాడు. స్వామి నువ్వే కావాలి. ధ్రువుడు ఉన్నాడు, ఏం చేశాడు, ఏదో కావాలి తపస్సు చేశాడు, ఆయన వచ్చాడు, ఏం కావాలయ్యా, త్వాం ప్రాప్తవాను యోగి మునీంద్ర గుహ్యం కాచం విచిన్వన్ సమవాప్య రత్నం వరం నయాచి స్థానాభిరాశి తపసి స్థితోహం. ఉన్నత స్థానం కావాలనుకొని నేను తపస్సులో కూర్చున్నాను, కానీ నువ్వు వచ్చావయ్యా, నిన్ను పొందాను. ఎవరు నువ్వు? యోగి మునీంద్ర గుహ్యం, మహాయోగులకు కూడా నీవు లభించవు. ఇంకా నా కోరికలు కావాలా? కాచం విచిన్వన్, ఓ గాజు ముక్కను వెతుకుతున్నాను, రత్నం దొరికింది. ఇంకా నాకు వరం ఎందుకు? ఇది లక్షణం. ప్రహ్లాదుణ్ణి కూడా స్వామి అదే రీతిలో ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. స్వామి నన్ను కూడా మాయలో దింపేస్తున్నారా, ఇక మాకే వరాలు వద్దండి, మీరు అలా ఉంటే చాలు అన్నాడు. తప్పురా నాన్న, చిన్నపిల్లల దగ్గరికి, గర్భవతుల దగ్గరికి, రోగమున్న వాడి దగ్గరికి, రాజు దగ్గరికి, గురువుగారి దగ్గరికి, భగవంతుని దగ్గరికి ఇంకొన్ని ఉన్నాయి. రిక్తహస్తేన నోపేయ, ఉత్త చేతులతో ఏదో పత్రం పుష్పం ఫలంతో వెళ్ళారని శాస్త్రం రా. నీవు పిల్లవాడవు, మరి నేను పెద్దవాడిని, నీకేమైనా ఇవ్వాలి కదా, నువ్వు వద్దనట మర్యాద, ఏదైనా అడుగురా. మరి స్వామి ముఖమాట పెడుతుంటే ఏమంటాడు? అలాగే స్వామి అన్నాడు. అమ్మా దొరికాడు రా అనుకున్నాడు పాప. వాడు అడిగింది ఏంటి తెలుసా? కామానాం హృది అసంరోహ ఏషమేస్తు వర పర. మహానుభవ, ఈనాటి నుండి నా హృదయంలో ఎలాంటి కోరికలు కలగకూడదు, అలాంటి వరం ఇవ్వు. ఏమైంది? వరము అడిగాడు, కోరికలు ఉండకూడదన్నాడు. ఇలా కోరికలు లేకుండా చేసేది ఎప్పుడు? పరమాత్మ దగ్గర ఉంటే మనకు ఏ కోరికలు ఉండవు. ఇలా పరమాత్మ దగ్గర ఉంచేది ఉపనిషత్తు. దానికే మరో పేరు ఆరణ్యకం. ఏమన్నాడు వాల్మీకి? అరణ్యాని విచచార. వాల్మీకి అరణ్యములలో సంచరించాడు కాదు, కాదు ఉపనిషత్తులలో సంచరించాడు. మొదలు చెప్పుకున్నాం కదా, మనం మొదలే సన్మనుష్య మనోయథ అంటే నారాయణుణ్ణి చూచాడు. మరి నారాయణుణ్ణి చూచిన వాడు నారాయణుణ్ణి ప్రతిపాదించేటువంటి ఉపనిషత్తులు కాక మరి ఎక్కడ తిరుగుతాడండి? అందుకే అక్కడ సంచరించాడు. అరణ్యములలో సంచరించిన మహానుభావుడు చెప్పుకున్నాం. క్రౌంచ ద్వంద్వ వియోగోత్థ శోక శ్లోకత్వమాగత. ఒక వేటగాడు ఓ పక్షుల దంట నుండి ఒక పక్షిని కొడితే ఆ పక్షి కూడా కామమోహితం కాబట్టి అలాంటి దాన్ని వేటగాడు కూడా కొట్టడం ధర్మ విరుద్ధం కాబట్టి వాల్మీకి అతన్ని శపించాడు. మన దృష్టిలో పరమాత్మను స్తుతించాడు. ఇదేమిటి? వ్యంగ్యార్థము అంటాం. గమనించాలి, వాల్మీకి ఈ దృశ్యాన్ని చూచి మొట్టమొదటి శ్లోకం బయటపడింది. మా నిషాద ప్రతిష్టాంతమగమ శాశ్వతీ సమ తాను అన్నాడు. నోరు పలికింది, వెనక శిష్యుడున్నాడు, వెంటనే రాసుకున్నాడు. రాసుకోవడం అంటే కాగితం కలంలో కాదు. మా గురువుగారు చెప్పేవారు, పాఠం చెప్పితే రాసుకోవటం కానీ పాఠాన్ని పుస్తకం చూసి చెప్పటం కానీ, పాఠాన్ని పుస్తకం చూచి మళ్ళీ చదవటం కానీ, ఈ మూడు జ్ఞానము లేని వాళ్ళు చేసే పని అన్నారు. మేము 20 ఏళ్ళు చదువుకున్నాం గురువుగారి దగ్గర, ఏనాడు వారు పుస్తకం పట్టుకొని చెప్పలేదు. ఏ పుస్తకము పూర్తి కాలేదన్న మాట లేదు. ప్రతి పుస్తకంలో, ప్రతి పేజీలో, ప్రతి లైన్ చెప్పేవాడు. ఇది 92వ పేజీ రాకూడదు, 5వ లైన్లో ఉంటుంది. అన్ని పుస్తకాలు, వ్యాకరణం, తర్కం, వేదాంతం, సాహిత్యం, మీమాంస, జ్యోతిషం, రామాయణం, పురాణాలు, ఏ పురాణం తీసినా ఫలాని పేజీలో ఉందంటారు. ఒకసారి మేము చిన్నతనం, మీరు అన్ని పుస్తకాలు చదివి వ్యాఖ్యానం చెప్తున్నారు, మాకు మూలమే అర్థం కాకుండా వ్యాఖ్యానం ఏమర్థం అవుతుంది? కాస్త కొత్త పుస్తకం తెద్దాం వీరి దగ్గర అని లైబ్రరీ అని తెచ్చి ఓ పాత పుస్తకం 175 ఏళ్ళ కింది ప్రింట్ అయిన పుస్తకం తీసుకొచ్చాం. కన్నగడ్డి విష్ణుశాస్త్రి గారిని వినుంటారు పేరు, వట్టం శాస్త్రి గారు అంటారు, చాలా ప్రసిద్ధి. వ్యాకరణ శాస్త్రంలో భారతదేశంలో నెంబర్ 1, అంత మహానుభావుడే. ఆ పుస్తకం తెచ్చి ముందర పెట్టాం, అంటే మేము చూస్తున్నాం, ఇక్కడ చూశారు లేదా చంద్రబాబునా వ్యాఖ్యానమా అక్కడికి సగం నేను చదవబడ్డా. అవునండి, నేను చదువుకుంది ఆ పుస్తకం లేదా పాఠం అన్నాను. ఏం చేయాలి, దాన్ని విద్వత్తు అంటారు. పుస్తకం చూసే అలవాటు వారికి లేదు గురువు గారికి. మనం శాసించాడు, నేనన్నాడు పుస్తకం చూసి పాఠం చెప్పడే పోతుందంటాడు. ఇక్కడ పెట్టాలి, పుస్తకేషు చేయ విద్య పరహస్తేషు యద్ధనం, పుస్తకంలో ఉన్న విద్య ఇతరులకు అప్పించిన డబ్బు సమయానికి పనికిరావు. అయ్యో రేపు ఇస్తానండి ఇవాళైతే కాదంటాడు, మరి ఇవాళ కావాలి ఏం లాభం. కాబట్టి ఉపనిషత్తులలో సంచరించగలవాడు కావాలి, పరమాత్మలోనే విహరించగలవాడు కావాలి. మరి కాస్త వివరంగా చెప్పితే పరమాత్మను ఏమంటారు, బ్రహ్మ కదా, అందులో సంచరించేవాడిని ఏమంటారు, బ్రహ్మచారి. ఏమంటాం, బ్రహ్మచారి. ఎవరండి వాల్మీకి, బ్రహ్మచారి. తాను ఆ దృశ్యాన్ని చూచి ఈ శ్లోకాన్ని చెప్తే పక్కనున్న శిష్యుడు భద్రపరుచుకున్నాడు. సరే తర్వాత వెళ్ళి స్నానము చేశాడు. స్నానము చేసి కూడా అదే శ్లోకాన్ని మననం చేసుకుంటూ ఎందుకు నా నోట ఈ మాట వచ్చినది, నేనే చెప్పానా, స్వామి చెప్పించాడా, నా మనస్సు ఇలా కోపానికో శోకానికో ఎందుకు గురైంది, నేను వచ్చిన పని ఏమిటి, చేద్దామనుకున్నది ఏమిటి, జరిగిందేమిటి. పాపం ఆలోచిస్తూ ఆలోచిస్తూ తన ఆశ్రమానికి వచ్చాడు. మాధ్యాన్మిక ఆరాధన పూర్తి చేసుకొని అసలు ఈ శ్లోకం సమాచారం ఏమిటి అని ఆలోచిస్తుంటే బ్రహ్మ సాక్షాత్కరించాడు. ఈ భాగాన్ని మనకు రామాయణాన్ని ఒక మహారాజు రాశాడు, చాలామందికి తెలిసి ఉండాలి. ఆయన పేరు భోజరాజు అంటారు. అతను అందించిన రామాయణం చెంపూ రామాయణం. చెంపూ అంటే గద్యపద్యోపయమయం చెంపూరిత్యభిధీయతే లక్షణం. కొన్ని కావ్యాల్లో పద్యాలు మాత్రమే ఉంటాయి, కొన్ని కావ్యాల్లో గద్యలు మాత్రమే ఉంటాయి, రెండూ ఉంటే చెంపు. కొన్ని గద్యలు కొన్ని పద్యము, అలాంటి చెంపూ రామాయణం రాశాడు. అతను రామాయణం రాయటం ప్రారంభించినప్పుడే తనలో తాను ఒక శంక చేసుకొని ఇంతమంది ఇన్ని రామడ నారామణ ఎందుకు, మళ్ళీ చాలామంది రాశారు కదా, అందులో చాలా అద్భుతంగా వాల్మీకి రాశాడు, మళ్ళీ ఆ రామాయణం నాకెందుకు, అతను ఎందుకు రాయాలన్నాయా, కొత్త కథ రాయరాదు అడుగుతారా. వాల్మీకి గీత రఘుపుంగవ కీర్తి లేశై తృప్తిం కరోమి కథమప్యథునా బుధానా. వాల్మీకి జ్ఞానము చేసిన రామచంద్రుని కీర్తిలోని కొన్ని భాగాలు తీసుకొని నేను పండితులకు ఆనందాన్ని కలిగిస్తాను. మళ్ళీ అదెందుకయ్యా, గంగాజలై భువి భగీరథ యత్న లబ్ధై కిం తర్పణం నవిదసాతి నర పితృణ. అయ్యా నాకు చిన్న డౌటు, తన పితృదేవతలకు స్వర్గం రప్పించాలని భగీరథుడు ఇక్కడి నుంచి ఆకాశంగా అక్కడిని తెప్పించాడు గంగని. తరువాత ఉన్న వారందరూ తమ పితృదేవతలకు కొత్త గంగని తెచ్చుకున్నారా, దాంతో ఇచ్చారా. ఒక్కొక్క కుమారుడు ఒక్కొక్క మనవడు ఒక్కో గంగని తెచ్చాడండి, తెలియ కదా. భగీరథుడు తెచ్చిన గంగా జలంతో పితృదేవతలకు తృప్తి కలిగిస్తున్నాడు. నేను కూడా వాల్మీకి అందించిన రామకథ గంగతోటి అంత తృప్తి కలిగిస్తాను. అంటే అంతకంటే కొత్తది రాయలేం మనం. అలాంటి భోజరాజు బ్రహ్మ ఎందుకు వచ్చాడయ్యా? రాజు కదా, అందులో కవి చమత్కారంగా చెప్తాడు, వాణీ విలాసం అపరత్ర కృతోపలంభం అంభోజ పూహు అసహమాన ఇవా విరాసి. వాల్మీకి నోట శ్లోకం వచ్చేసింది. శ్లోకం అంటే సరస్వతి నాట్యం ఆడింది కదా. సరస్వతి ఎవరు? బ్రహ్మభార్య కదా. తన ప్రియురాలు ఇంకెవరి ముందరో డ్యాన్స్ చేస్తుంటే ఊరుకుంటాడండి. ఆయన గోల్డ్ మండదు ఊరుకొచ్చాడు. వాణి విలాసం అపరత్ర కృతోపలంభం అంభోజ పూహు అసహమాన. తన ప్రియురాలు మరొకరి ముందర వయ్యారాన్ని చూపితే చూచి తట్టుకోలేనట్టుగా బ్రహ్మ పరిగెత్తుకొని వచ్చాడు. చమత్కారం. సరే, బ్రహ్మకు స్వాగతము, అర్ఘ్యము, పాద్యము ఇత్యాదులన్నీ సమర్పించి వారికి ఉన్నతాసనాన్ని చూపెడితే బ్రహ్మగారు కూర్చున్న తరువాత బ్రహ్మ కూడా వాల్మీకిని కూర్చోవయ్యా అన్నాడు. మరి ఎంత అదృష్టం ఉందో ఆలోచించండి. చతుర్ముఖ బ్రహ్మ ముందర ఇంకొకరు కూర్చోవాలంటే ఎలాంటి వారు కావాలి? ఇంతకుమించి అంతటి వారే కావాలి. తర్వాత చెప్తాను అంశాన్ని. సరే, వాల్మీకి కూర్చున్నాడు. కూర్చొని కూడా మానిషాత ఆలోచిస్తూనే ఉన్నాడు. బ్రహ్మ శ్లోక ఏవా స్వయం బద్ధ నాత్ర కార్య విచారణ. నాయనా, ఎందుకు ఆలోచిస్తున్నావు? సందేహం ఎందుకు? అది శ్లోకమే, నీవు చెప్పినది శ్లోకమే, ఎలాంటి అనుమానము లేదు, దాని గురించి నీవు ఆలోచించకు. ఒక విషయం మాత్రం చెప్పాలి నీకు, పొరపాటున నీవు చెప్పావనుకుంటున్నావేమో, ఆ భావాన్ని తొలగించుకో. మచ్చందా దేవతే వాణి ప్రవృత్త. ఛందస్సు అంటే ఇష్టం. నా ఇష్టంతో, నా సంకల్పంతో నీ నోట మాట వచ్చినది. ఇంకో అర్థం ఛందస్సు. మత్ అంటే నేను. ఎవరైనా బ్రహ్మ. బ్రహ్మ ఛందస్సు ఏమిటి? బ్రహ్మ ఋషి. తర్వాత అనుష్ఠుప్ ఛంద. బ్రహ్మ ఛందస్సు అంటే అనుష్ఠుప్. మచ్చందా దేవా, ప్రతి అక్షరం గమనించాలి. ఎందుకు వాల్మీకి రామాయణం ఇన్నాళ్ళుగా ఇంత ఆదరాన్ని పొందుతుంది? ఒక అక్షరం చాలు ఒక సంవత్సరం చెప్పొచ్చు. ఒక అక్షరం, శ్లోకం కాదు, అనంత కోటి అర్ధ సముద్రం అందులో ఉంది. సరే, మన బుద్ధి ఇంతే అనుకోండి, తోచదు. విందాం విందాం విందాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క అర్థాన్ని పరమాత్మే స్ఫురింపజేస్తాడు. మచ్చందాతు నా ఛందస్సుతో అంటే అనుష్ఠుప్ ఛందస్సుతో నీవి శ్లోకాన్ని చెప్పావు. తెలుసా ఎందుకో? ఇంతకుముందు మా అబ్బాయితో విన్నావు కదా రామకథను, కదా? విన్న తరువాత నీ నోట నా ఛందస్సు వచ్చినది. ఇక్కడ విన్నావు, అక్కడ చూశావు, ఇక్కడి నుంచి పలికావు. ఇప్పుడు మూటికి సమన్వయం చెయ్యి. నీవు విన్నదాన్ని, నీవు చూసిన దానితో కలిపి చెప్పిన దాన్ని వివరించు. అంటే ఈదృశైరేవ శ్లోక ఇస్తే కురు రామ కథాం దివ్యాం. ఇలాంటి శ్లోకములతోటే నీవు రామకథను రచించు. నీవు వాల్మీకితో ఏ కథను విన్నావో, నారదునితో ఏ కథను విన్నావో, తర్వాత నీవు ఏది చూచావో, ఇప్పుడు ఏది చెప్పావో, మూటిని సమన్వయపరచుకొని నీ నోటి నుంచి వచ్చిన ఇలాంటి శ్లోకములతోటే ఈదృశై కురు రామకథాం పుణ్యం. అయ్యా, మీరు చెప్తే బాగానే ఉంది, తప్పకుండా వింటాను, మీరు రాయమంటే నేనా, మీరే రాస్తారు. కానీ నేను నారదునితో విన్నదంతా సంక్షేప రామాయణం అంటాం కదా, ఏదో రామాయణ సంగ్రహం కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు చెప్పాడు ఆయన. దాన్ని నేనేం రాయాలి? అసలు రామాయణం ఒరిజినల్ ఎంతో తెలుసా? శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. ఒరిజినల్ రామాయణం బ్రహ్మగారి దగ్గర ఉంది, చాలా చిన్న పుస్తకం, ఓ 100 కోట్ల శ్లోకాలు ఉన్నాయి. 24,000 శ్లోకాలకే కొన్ని జన్మలు సరిపోవటం లేదు, అవి మనమేం చదువుతాం దండం. మరి 100 కోట్ల శ్లోకాలున్న రామాయణాన్ని సంగ్రహించి వారి మీకు రాయాలి ఒక శ్లోకంతో కాదు కదా, ఎంతో కొంత రాయాలి. ఏం రాయాలి నాకేం తెలిస్తే కదా అని చాలా సంగ్రహంగా చెప్పాడు. తెలవంది ఏం రాయాలయ్యా స్వామి? భయపడకు, రహస్యం వా ప్రకాశం వా యద్వా అన్యత్ సుమనోహరం అవిదితం సర్వం తే విదితం భవిష్యతి. బ్రహ్మ వరమిచ్చాడు అన్నిటి. రామచంద్రుని కథలో అత్యంత రహస్యమైనదైనా సరే, బహిరంగమైనదైనా సరే, నీకు తెలియనిదంతా స్పష్టంగా తెలుస్తుంది, నీ ముందర కనపడుతుంది, సూచిరాయి. రామకథను సూచిరాయమన్నాడు బ్రహ్మ. మన వాటిలో కాపీ కొట్టడం అన్నమాట కదా. భాగవతంలో చెప్తాడు మొట్టమొదటి కాపీ కొట్టిన మహానుభావుడు బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మనండి. మనకు అబద్ధం కాదు, మన కల్పం ఉంది కదా, సంకల్పం అంటాం, ఆత్మకల్పం అంటాం. బ్రహ్మ పరమాత్మ యొక్క నాభి నుండి పుట్టిన కమలంలో తాను కూర్చొని సృష్టి చేశాడు. ధాత యథాపూర్వం అకల్పయత్. యథాపూర్వం అంటే ఇది వరకు ఉన్నది ఉన్నట్టుగా. ఎక్కడున్నది దొరుకున్నది? ప్రళయకాలంలో పోయిందా ఉన్నదా? పోతే యథాపూర్వం ఎట్లా? ప్రళయకాలంలో ఏది పోయిందో అదే పద్మం. పద్మం భువన కోశ. చదవండి భాగవతం. 1,000,000,000,000 రేకుల పద్మం, ఒక్కొక్క రేకు ఒక్కొక్క బ్రహ్మాండం. నేను చెప్పుకున్న బ్రహ్మాండం అని, ఒక్కొక్క బ్రహ్మాండం. అందులో కూర్చున్నాడు, ఒక్కో రేకును తిప్పుతున్నాడు, సృష్టి చేస్తున్నాడు. సృష్టి చేశాడండి అంటే కాపీ ఇస్తే కదా, మొదలు కాపీ కొట్టినవాడు బ్రహ్మ. సరే వారే వీరు కాబట్టి తర్వాతి వారు వాల్మీకి. ఎలా చూశాడయ్యా? మనకు అర్థమయ్యే పాటలో ఓ సీడి అందులో వేసుకొని చూసుకుంటూ రాశాడు రామాయణ. అవునండి, చూసి రాశాడు. ఎలాంటి సీడి అంటే మన దగ్గర ఉన్న సీడి పవర్లెస్, పెద్ద పవర్ కాదు. ఒకసారి ఒక చోట ఉన్నదాన్ని మాత్రం మన సీడి చూపెడుతుంది కదా. మనం ఇక్కడ కూర్చున్నాం, ఆస్ట్రేలియాలో, అమెరికాలో, రష్యాలో, 3 చూపండి. ఒకసారి చూపడే, ఇది మార్చి అటు అది మార్చి అటు వెళ్ళాలి. కానీ బ్రహ్మ ఇచ్చిన వరంతో వాల్మీకి ఒకేసారి 3 చూశాడు ఒకే సీడీలో. బ్రహ్మ జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి, చాలా రహస్యం. బ్రహ్మ రామచరితంలోని ప్రతి రహస్యము నీకు కనపడుతుంది అన్నాడు. కనబడిందా? బ్రహ్మ ఇచ్చిన వరం అబద్ధం కాదు కదా, సత్యమే. మనకెలా తెలియాలి? కిష్కింధాకాండలో ఓ చక్కని సంఘటన ఉంది, చిన్న శ్లోకం. రాముడు సుగ్రీవుడు అగ్ని సాక్షిగా స్నేహం చేసుకున్నారు కదా. అప్పుడు ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగినది. సీత కపీంద్ర క్షణదాచరణం రాజీవ హేమజ్వలనోపమాని సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగే వామాని నేత్రాని సమము స్ఫురంతి. రాముడు సుగ్రీవుడు స్నేహం చేసుకుంటున్న సమయంలో సీతాదేవికి వాలికి రావణాసురునికి ఒకేసారి ఎడమ కన్ను అదిరిందట. అర్థమైందండి, ఎక్కడున్నాడు రావణాసురుడు? లంకలో అంతఃపురంలో. సీత ఎక్కడుంది? అదే లంకలో అశోకవనంలో. వాళ్ళెక్కడున్నాడు? కిష్కింధలో. కిష్కింధలో ఉన్న వాలి ఎడమ కన్ను, అశోకవనంలో ఉన్నటువంటి సీతాదేవి ఎడమ కన్ను, లంకలో అంతపురంలో రావణ ఎడమ కన్ను, అదరటాన్ని ఒకేసారి అదరటాన్ని వాల్మీకి చూచి రాశాడు. అదరటం అంటే ఈనాడు మనకదరటం కాదు, మనకి ఈ రోజుల్లో ఉదయం నుంచి సాయంకాలం దాకా కొడుకు నెల అడుగుతూనే ఉంటుంది. మనలో చాలామంది వచ్చి షికాయత్ చేస్తారు, గురువుగారు పొద్దున జన్మకు నదుతుందండి, ఏమవుతుంది? ఏం కాదు, పైచయమైంది పోతుంది అని చెప్తారు. పిత్తాధిక్యంతో వామాక్షి వాతాదిక్కి దక్షిణ చదువుతుందని ఆయుర్వేదం చెప్తుంది. అదేంటి? చరక సంహిత అని ఒక చరకుడు, ఒక మహర్షి, ఆయన గ్రంథం ఆయుర్వేద గ్రంథం చరక సంహిత, చాలా ప్రసిద్ధం. అందులో పైత్యం ఎక్కువైతే ఎడమ కన్ను, వాతం ఎక్కువ అయితే కొడుకు నవ్వుతుంది. మన అదుడు అది చెప్పుదా కాదు. ఎందుకంటే అదరడం అంటే ఏంటంటారు, జలాంత సంచలన మీన పుచ్చ సంచారిత పద్మ దళ అగ్ర దళాఛాదన స్పందనవత్ స్పందనం. అంటే ఓ సరస్సు ఉంది, సరస్సులో పద్మాలు ఉంటాయి, అప్పటి పద్మాలు 1000 రేకుల పద్మాలు, నీళ్ళలో కింద చేపలు తిరుగుతుంటాయి, నీటి లోపల తిరుగుతున్న చేప తోక పద్మము యొక్క కాడ అంటాం, నాడం, దానికి తగిలితే దానితో పద్మం అంతా కదులుతుంది. కదిలిన పద్మంలోని 1000వ రోకు చివరి రేకు కొన ఎంత కదులుతుంది? ఎంత కదులుతుంది? అలా అదిరితే అదడట, దాన్ని స్పందనం అంటారు. అంటే సెకండు లేదా 2 సెకండ్లు అలా కొట్టిపోవాలి. మళ్ళీ మనకు కూడా అదిరినట్టు అనుమానం రాదు. అలా అదిరాయి సీతకు రావణాసురునికి వాలికి. ఇందులో కాస్త శకున శాస్త్రం ఉంది కదా, స్త్రీలకు వామాక్షి స్పందనం శుభ సూచన, అదే పురుషులకు అశుభ సూచన. ఎవరితో చెప్పారు? సుగ్రీవుడు రాముడు స్నేహం చేసినందువల్ల రావణాసురునికి వాలికి ప్రమాదము, సీతమ్మకు ప్రమోదము కదా. ఇది రహస్యమోనా? మనం చూడగలిగామా? వాల్మీకి వరం ఇచ్చాడు, నీకు కనపడుతుంది. అంతేకాదు వాల్మీకి నటేవాగనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి, నాయన వాల్మీకి నీవు రాసే కావ్యంలోని ఏ ఒక్క మాట అబద్ధం కాదు. ఇంకో వరం, మనం తక్కిన అన్ని రామాయణాల కంటే వాల్మీకి రామాయణాన్ని ఎందుమానంగా అంగీకరిస్తున్నాం. సాక్షాత్తు బ్రహ్మవరము ఏ మాట అబద్ధం కాదు. అంటే వాల్మీకి అబద్ధం చెప్పడు, వాల్మీకి చేత అబద్ధం చెప్పనివ్వడు. ఇంతే కాదు, ఇంకో వరము ఇచ్చాడు బ్రహ్మ. యావత్ స్థాస్యంతి గిరయః సరితస్య మహీరుః తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. యావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి తావతో త్వం పదీయాశ్చ మల్లోకేషు నివచ్చసి. పర్వతములు, నదులు, వృక్షములు భూమండలంలో ఉన్నంత వరకు నీవు రాసిన రామకథ ఉంటుంది. అర్థమైన వరం ఏమిటో అంటే, నా కల్పం ప్రళయం వచ్చేంత వరకు నీ రామాయణం ఉంటుంది. ఎన్ని లక్షల ఏళ్ళు, ఎన్ని కోట్ల ఏళ్ళైనా సరే వాల్మీకి రామాయణము మరుగు కాదు. దానికి ఏం చెప్పాడు? పర్వతములు, వృక్షములు, నదులు ఉన్నంత వరకు. అదేం వరం? మనుషులు, దేవతలు అది అనొచ్చు కదా, ఎప్పుడు సృష్టి అనొచ్చు కదా. అనలేదు. పర్వతములు, నదులు, వృక్షములు, ప్రతి వాక్యం, ప్రతి మాట రామాయణంలో సాభిప్రాయం. ఏమిటి అర్థం? బ్రహ్మ చెప్పిన మూడు స్వార్థరహితములు, పరోపకార పరాయణము కదా. పరోపకారాయ ఫలంతి వృక్షా, పరోపకారాయ వహంతి నద్యః. నదులు ప్రవహిస్తాయి మన కోసమా వాటి కోసమా? పరోపకారాయ. చెట్లకు పండ్లు వస్తాయి ఎవరి కోసం? మన కోసం. అందుకే పరోపకారాయ సతాం విభూతయః అంటాడు భర్తృహరి. సజ్జనుల సంపద తమ కోసం కాదు, పరోపకారం కోసం. నదులు, పర్వతములు, వృక్షములు మూడు పరోపకార పరాయణములే కదా. ఆ మూడుని చెప్పాడు. అంటే భూమండలంలో పరోపకార పరాయణత్వం ఉన్నంత వరకు రామాయణం ఉంటుంది. ప్రాణులు పోవచ్చు, మరేమైనా పోవచ్చు, కలయాలు రావచ్చు, కానీ ఎంతవరకైతే పరోపకార పరాయణత్వం ఉందో త్యాగేనైకే అమృతత్వమానసు. ఏం చెప్పింది ఉపనిషత్తు? నీవు దాచుకున్నది నీది కాదు, నీవు త్యాగం చేసింది నీది. ఈశావాస్యమిదం సర్వం తేన త్యక్తేన భుంజీతా మా గృహ. అంత వేదమే రామాయణంలో. త్యాగం చేసిన దాన్ని అనుభవించు, ఒకరి సొమ్ము ఆశించకు, ఒకరి సొమ్ముకు లోభాన్ని చూపకు. అది నీ సొమ్ము కాదు, దాచినది నీ సొమ్ము కాదు, దానము చేసినది నీ సొమ్ము. వేదం చాలా స్పష్టంగా చెప్పింది. పోనీ మనకు అర్థమయ్యే పాటలో చెప్పాలి అంటే తెలుసా ఏమిటా? మన దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే ఏం చేస్తాం? మన దగ్గర ఉంచుకుంటే కుదరదు కదా, ఏ బ్యాంకులోనో దాస్తాం. ఎలా దాస్తాం? ఫిక్స్డ్ డిపాజిట్. మరి మన దేశంలో దాచి దొరికిపోతాం కదా, ఇంకో దేశంలో దాస్తాం కదా, దానికి వడ్డీతో సహా బాగా వస్తుంది. మన దేశం కంటే వేరే దేశంలో ఎక్కువ వడ్డీ వచ్చినట్టు కొంచెం ముందరికి పోతే మన లోకం కంటే వేరే లోకంలో దాస్తే మరి కాస్త పుణ్యం ఎక్కువ రాదా కదా. ఇక్కడ నీవు చేసిన దానము స్వర్గంలో ఫిక్స్డ్ డిపాజిట్. అర్థం చేసుకోవాలి, అనుభవిస్తాం. అంతేకాదు, ఇక్కడ మనం చేసిన పాపము కూడా మన వరకే కాదు, పైలోకాల్లో ఫిక్స్డే. అంతేకాదు, మనము చేసిన పాపం మన వరకే కాదు, మన పిల్లలకు, మనవలకు, మునిమనవలకు కూడా వస్తుంది ఫలితం. అంటే మనకేమైనా పర్వాలేదు అనుకుంటే అనుకోవచ్చునేమో, కానీ ప్రతివారు మన పిల్లలు బాగుండాలనుకుంటాం కదా, అనుకుంటాం కదా, మరి వారి బాగు కోసమైనా మనం పాపం చేయాలి. మనం పోతే పోయాం, వాళ్ళు బాగుండాలి కదా. ఇదేం అన్యాయం అండి? మనంటి బాబు మనకు రావాలి కానీ మన పిల్లలకి ఎందుకు? రే పిల్లలు మాత్రం నేను పాపం చేశానా, ఆయన చేస్తే నాకెందుకు రావాలి, ఇది ఎక్కడి న్యాయం అండి అని అడుగుతాడు కదా. అదే నోటితో మన ఆయన చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ నాకెందుకు రావాలి, ఆయనే తీసుకోవాలి అంటాడండి. అది మూట రెడీగా తీసుకుంటాడే, ఇది మూట ఏం తీసుకోవద్దు మరి. మీ నాయన డబ్బు దాచిపెడితే బ్యాంకులో నువ్వు వాడకూడవా మరి పాపానికి కావా? అది వద్దని ఇది కుడతాడు. కాబట్టి వారి కోసమైనా మనం జాగ్రత్తగా ఉండాలి. దీన్నే తేన చెట్టేన పుంజీత, త్యాగం చేసింది నీది. అలాంటి త్యాగపరాయణులు నదులు, పర్వతములు, వృక్షములు మూడవే. అందుకే స్వామి వాటిని చెప్పారు. ఇలా ప్రతి పదంలో అభిప్రాయం ఉంది. వచ్చిన బాధ ఏమిటంటే ఇలా వివరించుకుంటూ పోతే ఏళ్ళు సరిపోవు, రోజులు కాదు సంవత్సరాలు చాలవు. ఇలాంటి వరం బ్రహ్మ ఇచ్చాడు. బ్రహ్మ ఇచ్చినటువంటి వరాన్ని దృష్టిలో పెట్టుకొని స్వామి రచించాడు. తానే రచించే ముందు తాను కూడా ఒక ప్రమాణం చేశాడు. బ్రహ్మగారు చెప్పినట్టుగా నేను ఇలాంటి శ్లోకములతోటే రామకథ రాస్తాను. ఇలాంటి అంటే మళ్ళీ తానే వివరించాడు. సమాక్షరై శ్లోకశతై, ఏం పదం అదే అంటే శ్లోకములు, ప్రతి శ్లోకానికి నాలుగు పాదాలు ఉంటాయి తెలుసు కదా. ప్రతి పాదంలో అక్షరాలు సమానంగా ఉండే శ్లోకాలు కొన్ని, విషమంగా ఉండే శ్లోకాలు కొన్ని ఉన్నాయి. ఉపజాతి వృత్తాల్లో కొన్ని విషమ వృత్తాలు అంటారు. అంటే మొదటి పాదానికి 11 అక్షరాలు, రెండో పాదానికి 12 అక్షరాలు, మూడో పాదానికి 9 అక్షరాలు, 4 అని 16 అక్షరాలు. అవి విషమాక్షరములు. కొంచెం చదవటానికి ఇబ్బందే, విడదీయటం కూడా ఇబ్బందే, అన్ని కష్టమే. అలాంటి బాధ ఏదీ లేకుండా నేను వ్రాసే ప్రతి శ్లోకములోనూ 4 పాదములలోనూ అక్షరములు సమానంగానే ఉంటాయి. ఇలా కొన్ని 1000 శ్లోకాలు రాస్తాను. ఇది సంస్కృతం మాత్రమే తెలిస్తే అర్థమయ్యి, అంటే శాస్త్ర మర్యాద తెలియకుంటే పరమార్థం తెలుసుకోవాలని లేకుంటే ఇంతకంటే ఎక్కువ అర్థం కాదు. అంటే ఇంకో అర్థం అందులో ఉందన్నమాట కదా. మొదలే చెప్పాను, వాల్మీకి ఏ మాట చెప్పినా, ఏ అక్షరం చెప్పినా ఒక అర్థం కాదు, మన ఓపికను అర్థాలు తీసుకోవచ్చు. సమాక్షరై అంటే సమానమైన అక్షరములు కల అని సామాన్య అర్థం. కొద్దిగా సంస్కృతము సమాసాలు కూడా వస్తే మా అంటే ఇందిరా, లోకమాత, మా రమ మంగళదేవత, మా అంటే లక్ష్మీదేవి కదా. సమ మయా సహిత, లక్ష్మీదేవితో కూడుకున్నవాడు ఎవరైనా పరమాత్మ. అక్షరై నక్షరతి, నేను చెప్పిన ఏ శ్లోకంలోని ఏ అక్షరంలోనైనా పరమాత్మ ఉంటాడు. భగవంతుణ్ణి ప్రతిపాదించని అక్షరం నా శ్లోకంలో ఉండదు. ప్రతిజ్ఞ మన బాటలో ఛాలెంజ్, మీ ఇష్టం, మీరు ఏ శ్లోకము తీసుకోండి, ఏ శ్లోకంలో ఏ అక్షరాలు తీసుకోండి, పరమాత్మే ఉంటుంది. పరమాత్మకు భిన్నమైన దాన్ని నేను చెప్పను, నాతో బ్రహ్మ చెప్పించడు. సాధ్యమండి? మనం కథలు వింటాం, మనకు సాధ్యం కాదు, ఆయనే కదా. ఒక మహానుభావుడు మహాకవీశ్వరుడు రామాయణం రాశాడు, చాలామంది వినుంటారు, నిరోష్ట్య రామాయణం అని. అంటే పెదవులతో పలికే అక్షరాలు లేని రామాయణం. ఇది ఎక్కడి చెప్తారా? పెదవి అంటే మనకు అక్షరాల్లో ఉపు పద్మానీయానామోష్టౌ అంటాడు. ఊ పాప బాబ్బా మా వా, ఈ ఏడు అక్షరాలకు ఓష్ఠ్యములు పెదవితో పలికింది. వ ప ప బ భ, ఇవే కావాలి కదా. ఇలా పెదవులను కలిపి పలికే అక్షరాలు లేకుండా రామాయణం రాశాను అన్నాడు. అయ్యే పని అండి, రామ మా ఉంది, కుంభకర్ణ విభీషణ రావణ లక్ష్మణ భరత, ఈ ఏం చేద్దాం? ఈ మహా ఎలా రాశాడు రామాయణానికి కనుక్కుందాం. ఇంకో మహాపండితుడు వెళ్ళాడు ఆ ఇంటికి, చూతామైన సంగతి ఏంటో కనుక్కుందాం, అంత గొప్పవాడా. పొద్దున్నే వెళ్ళాడు ఇంటి ముందర, పని మనిషి ఉంటారు కదా, ఏదో ఊడ్చి కల్లాపి తరుతుంది. అమ్మా స్వామివారు ఉన్నారా? అయ్యా ఉన్నారండి. అమ్మా ఏం చేస్తున్నారు? దశరథ రాజనందన చరిత్ర రచించుతున్నారు అండి. ఎక్కడ ఉందా ఇందులో బా పా? ఎక్కడ లేదు. ఆయనకు అర్థమైంది, ఆయన ఏం రాస్తున్నాడు. బాబోయ్ వద్దురా బాబు, ఇక నేను వెళ్ళిపోతాను అంటే, ఋషి అయితే పరమాత్మ అనుగ్రహం ఉంటే ఏమైనా చేయొచ్చు. ఆయనకే ఇస్తాడు. వాల్మీకి సమాక్షరైతే అన్నాడు, ప్రతి అక్షరంలో ఆ స్వామి ఉన్నాడు. పరమాత్మను చెప్పే అక్షరమే అర్థమే శ్లోకమే నేను చెప్తాను. తెలుసుకోవటం మీ ఇష్టం. తెలుసుకోవటం అనేది మనకయ్యే పని కాదు, పెద్దలు చెప్పితేనే తెలుస్తుంది. శాస్త్రం అంటేనే సరహస్యం. శాస్త్రం ఎప్పుడూ రహస్యంగానే ఉంటుంది. ఎందుకు? వాస్తవంగా ఎవరికి ఆ శాస్త్రం కావాలో, ఎవరు దానికోసం తపన పడుతున్నారో వారికి మాత్రమే అందాలి. అయోగ్యులకు అందకూడదు. ఒక కథ చెప్తారు పద్మపురాణంలో, బహుశా విని ఉంటారు. ఒక వ్యాపారస్తుడు వైశ్యుడు డబ్బు బాగా సంపాదించాడు. పాత రోజుల్లో బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవన్నీ లేవు. డబ్బు బాగా ఉంటే భూమి తవ్వి ఏదో బిందెల్లో పాతి పెట్టేవారు. అవసరం ఉంటే తీసుకోవడం, లేకుంటే అలాగే ఉంటుంది. తాను పోయేదాకా ఆ డబ్బు తీసుకోకుంటే తరువాతి వారికి ఆ డబ్బు అర్థం కావడానికి ఓ చిన్న ఆకు తాటాకో కాగితం మీద రాసే ఫలాన్ని కూడా దాచాను, మనం వీలునామా అంటాం కదా, అలా ఒకటి దాచిపెట్టేవారు. అప్పుడు సాంప్రదాయం, వీడు అలాగే పెట్టాడు, ఏదో వీరన్నా సీట్ ఏదో సీట్ అన్నారు పెట్టాడు. కొడుకులకు అవసరం పడలేదు డబ్బు, వాళ్ళు బాగా సంపాదించారు. మరి లా కూడా తాత సొత్తుకు అధికారి మనవడే కదా, వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు పిల్లలు, డబ్బులు తక్కువైనాయి లేవు, ఎలా ఏం చేయాలి? ఎవరో చెప్పారు మీ తాతగారు బాగా సంపాదించారా, బిందెల్లో బాగా పాతి పెట్టినట్టు గుర్తు నాకు, ఇక్కడ వీలునామా ఉంటుంది చూడు. దాని తాటాకులు ఉండేవి, ఇదో చిన్న తాటాకు దొరికింది, చూశాడు. గంగా యమునల మధ్యన దాచిపెట్టాను. ఏం చేయాలి వీడు? ఎక్కడుంది గంగా, యమున ఎక్కడుంది, ఎవడు తోవాలి, ఎప్పుడు దొరక, కనీసం రాసేవాడు ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఫలానా దిక్కు ఏదో ఒక స్పాట్ ఓ పాయింట్ ఓ రౌండ్ ఏదో చేయాలి కదా. ఏం లేదు, గంగా యమునల మధ్యన అంటే ఇంత జాగ్రత్తగా రాశాడంటే చాలా డబ్బు ఉంటుంది కదా, కొంత పోతే ఎత్తుకున్నానులే. అనుకో నాలుగేళ్ళు ఉన్నాయి, మూడిళ్ళు అమ్మేశాడు, కూలీలని పెట్టాడు, తొలగించాడు. ఒక మొత్తం ఇచ్చాడు, మూడు ఇళ్ళు అయిపోయినాయి, డబ్బులు లేవు, పొలాలు అమ్మాడు అయిపోయినాయి, విత్తనం ఎత్తుకోవాలి, ఇక ఊరుకోరా మానేసాడు. ప్రతిరోజు బిచ్చం, ఒకరోజు పక్క ఊరికి పోయాడు, చూశాడు విన్నారా నువ్వు వీడయ్యా మనవడో మనవడో కదో, అవునండి ఆ బుద్ధి లేని వాడే, ఓహో తలగారికి బుద్ధి లేదా, తల గొప్పవాడవురా, కాదురా మీ తాత బాగా సంపాదించాడు, అతనండి అటేమిటిరా వీళ్ళు ఆయనరా, అదో బుద్ధి లేదు రాతండి, మళ్ళేమైందిరా, ఇవో ఇదండి సైతం గంగా యముదల మధ్యన ఎక్కడెత్తికాడండి మన బుద్ధి ఉన్నమాటేనా, ఇది నేను చావటం కాకుండా ఏమిటి, నీకు బుద్ధి లేదురా ఆయనకి కాదు, నీకు ఎవరు చెప్పాడురా గంగా యమునా నదులని, ఎవరు చెప్పారు అందు నదులు రాసే అందు రాసినదే గంగా యమునల మధ్యన అన్నాడు, కానీ అనే నదుల మధ్యన అన్నాడా, నీకు బుద్ధి ఉందే, అనదులాగా ఇంకేముంటాయండి, కనుక్కో ఏముంటాయో నన్ను చెప్తాను, మీ తాతగారికి గోశాల ఉంది, వందల ఆవులు ఉన్నాయి, వారికి ఇష్టమైన ఆవు ఒక ఆవు పేరు గంగ, ఒక ఆవు పేరు యమున, మీ గోశాలలో గంగను ఆ మూలకు యమునను ఈ మూలకు కట్టేవాడు, ఆ మధ్యలో దక్కిపెట్టాడు, మీ గోశాలలో మీ ఇంట్లో రా, ఇప్పుడేమంటావురా అయినా బుద్ధి లేదండి, సరేపా తొవ్వితే అక్కడే ఉంది, ఇప్పుడేమంటావురా ఇప్పుడైనా బుద్ధి లేదంటానండి, ఎందుకురా ఆ మాటకు రాయొచ్చు కదా, గంగా యమున అనే ఆవులు కట్టేసే మధ్యన అంటే మునిగిపోయింది, నాన్న బాగున్నావు ఆ మాట కాగితంలో అని ఉంటే అది ఇంకెవడికో దొరికితే ఆ డబ్బు నీకు దొరికేదా, ఎవడి ఆస్తి వాడికే దక్కాలంటే వాస్తవాన్ని తెలియగల వాడి ద్వారా ఆ విషయం తెలపాలి, బహిరంగ పరచకూడదు, ఆస్తి మరి మనందరి ఆస్తి ఏమిటండి, మనకు ఆస్తి ఏమిటి, పరమాత్మ, వేదములు, వేదాంతములు, శాస్త్రం మన ఆస్తి, దీన్ని రహస్యంగానే చెప్పాలి, ఎవరికి దీని మీద అర్హత ఉందో, ఎవరికి తపన ఉందో, నేర్చుకోకుండా చదవకుండా వినకుండా తెలుసుకోకుండా మేము బ్రతకలేము స్వామి అనేవారు ఆర్తి చూపుతారో వాళ్ళకి అర్థం కావాలి, విమర్శించేవాళ్ళు చదువు, అందుకే సమాక్షరై, ఎక్కడున్నాయండి అలాంటి విధానము, మనము ఎక్కడెక్కడ తప్పులు పడతామో ఆ ప్రతి చోట వేదాంతమే ఉంది, ఎందుకంటే మనకు తప్పుగా తోచే వేదాంతమే కదా, కదా ఒక శ్లోకం ఉంది చాలా ఉన్నాయి అనుకోండి, శరదృతువును వర్ణిస్తాడు వాల్మీకి ప్రకృతి వర్ణన, స్వామి కూడా చక్కని అలంకారం, సమాసోక్తి అంటాం, ఉత్ప్రేక్ష అంటాం, ఉపమా అంటాం, అర్ధాంతరన్యాసం, అలంకారం చాలా ఉన్నాయి, కవిత్వంలో చాలా గొప్పవాడు మహానుభావుడు, అతను చెంచ చంద్రకర స్పరిశ హర్షోన్మీలిత తారక అహో రాఘవతి సంధ్య జహాతి స్వయం అంబరం, ఈ శ్లోకం అలంకారికులకు సాహిత్య శాస్త్రవేత్తలకు బాగా నచ్చే శ్లోకం, రుచి కలిగించే శ్లోకం, ఇంకో తీరుగా చెప్పాలంటే శ్లోకం చదవగానే తెలిసే అర్థం శృంగారాన్ని చెబుతుంది, ప్రేయసి ప్రియులు నాయిక నాయికలు అంటాం కదా, పోనీ ఆరు మొదలు భార్యాభర్తలు ప్రేయసి ప్రియులు నాయిక నాయకులు వారి యొక్క శృంగార భావాన్ని వర్ణించే శ్లోకంగా కనపడుతుంది, మీరు ఎవరండి ప్రియుడు, అబ్బాయి ఎవరు అంటే చంద్రుడు అబ్బాయి, అమ్మాయి ఎవరు సంధ్య, సంధ్య అనే పేరు కాదు, సూర్యోదయానికి చంద్ర, సూర్యాస్తమయానికి చంద్రోదయానికి ఇదే చెప్పుకోవచ్చు, సూర్యునికి చంద్రునికి మధ్యన ఉండేది సంధ్య కదా, సూర్యుడు వెళుతాడు చంద్రుడు వస్తుంటాడు ఈ మధ్యన ఉంటుంది సంధ్యా సమయం, లేదు చంద్రునికి సూర్యునికి మీ ఇష్టం, ఉభయ సంధ్యలు కదా, ప్రాతకాల సంధ్య సాయం సంధ్య, ఆ సంధ్య నాయిక అంటే మన పాటలో హీరోయిన్, చంద్రుడు హీరో, చంద్రుని హస్తస్పర్శతో పులకించిన సంధ్య ఆనందంతో కన్నులు వికసించి కనిగుడ్లు చాలా స్పష్టంగా కనపడ్డాయి. చెంచత్ చంద్ర కరస్పర్శ హర్ష ఉన్మీలిత తారక, ఆనందంతో వికసించిన నేత్రముల నుండి ఆ కనుగుడ్డు అంటామే బాగా ప్రకాశిస్తున్నాయి. అహో రాఘవతి సంధ్య, ప్రేమగల సంధ్య, జహాతి స్వయం అంబరం. అంబరం అంటే వస్త్రం. ప్రియుని మీది ప్రేమతో ఉన్న నాయిక తన వస్త్రాన్ని తానే విడిచిపెడుతున్నది చూస్తే అచ్చమైన శృంగారాన్ని సూచించే శ్లోకంలా కనబడుతుంది. అదే అర్థం చెప్పుకుంటారు వాల్మీకి ప్రతిజ్ఞ తెలియని వాళ్ళు. సమాక్షరై అన్న పదం తెలియకుంటే ఈ అర్థమే చెప్పుకుంటారు. తెలిస్తే పరమాత్మను చెప్పుకుంటారు. ఆయన ఎక్కడున్నాడండి ఇందులో? అన్నిట్లో ఆయనే ఉన్నాడు. ఎవరు ఆయనే? ఇందులో ఎవరున్నారు? అయ్యా చంద్రుడు ఉన్నాడు, సంధ్య ఉంది. ఎవరండి చంద్రుడు? చంద్రుడు చంద్రుడే. అబ్బి అలా ఒప్పుకో కదా. ఎవరండి చంద్రుడు? మనకిద్దరు ఉన్నారు కదా, ఒక ఆయన సూర్యుడు, ఇంకొక ఆయన చంద్రుడు. సూర్యుడు ఎవరికి ప్రతీక? భగవంతునికి ప్రతీక సూర్యుడు. ఎందువల్ల? మనం సూర్యుణ్ణి చూడగలమా? అతన్ని దరిచేరగలమా? నమస్కారం మాత్రం చేస్తాం కదా. అదే చంద్రుణ్ణి హాయిగా చూస్తాం, అతని వెన్నెలను అనుభవిస్తాం, ఆనందిస్తాం. ఒకరి గుర్తుంచుకోవాలి, చంద్రునికి వెలుగు వెన్నెల చంద్రునిదే. ఎవరివి? ఇతని కిరణములే అతని మీద పడి చల్లబడి మనకు అందుతున్నాయి. తనకు చేరిన సూర్యకిరణాలనే చల్లబరిచి మనకు అందిస్తున్నాడు చంద్రుడు. మనం చంద్రుణ్ణి ఆహా అంటున్నాం, సూర్యుణ్ణి అమ్మో అంటున్నాం. ఇప్పుడు సూర్యుడంటే భగవంతుడు. భగవంతుని యొక్క గుణాలను, భగవంతుని మాటలను, భగవద్ రహస్యాన్ని మనం తెలుసుకుందామంటే బుర్రకెక్కదు, తెలియదు. శాస్త్రం, వేదం, వేదాంతం, ధర్మం నాకేం తెలుస్తాయి? ఇదే విషయాలను గురువుగారు చెప్తే అబ్బా ఎంత బాగా అర్థమైందండి, చాలా బాగుందండి. ఏం చెప్పారు? అవే మనకు మొదలు ఏవి అర్థం కాలేదో వాటినే గురువుగారు చెప్తే బాగా అర్థమైంది కదా. అంటే ఎవరు చంద్రుడు ఇప్పుడు? గురువు గారు. ఎవరు సూర్యుడు? భగవంతుడు. సూర్యుడంటే భగవంతుడు, చంద్రుడంటే గురువు గారు. ఇద్దరి మధ్యన ఉండే సంధ్య ఎవరు? భగవంతునికి గురువుకు మధ్యన ఉండే చంద్రుడు శిష్యుడే కదా. సంధ్య ఎవరు? శిష్యుడండి. భగవత్తత్వాన్ని చంద్రుడు అంటే గురువు గారు శిష్యులకు బోధిస్తారు కదా. ఎవరు సంధ్య? శిష్యుడు. సంధ్య అంటే శిష్యుడు, చంద్రుడు అంటే గురువు గారు. గురువుగారి హస్తస్పర్శతో శిష్యుడికి ఆనందం కలిగి కనులు వికసిస్తాయి. శాస్త్రంలో కనులంటే జ్ఞానం, నేత్రం జ్ఞానమితి ప్రోక్తం. నేత్రాన్ని జ్ఞానం అంటారు. గురువుగారు ఉపదేశం వల్ల శిష్యుడికి జ్ఞానం పెరిగి ఆనందంతో కనుగుడ్లు వికసించాయి. రాఘవతి గురువుగారి మీద ప్రేమ అంటే భక్తే కదా, భక్తి ప్రేమ రూప. గురువుగారి మీద ప్రేమ భక్తి కలిగినటువంటి శిష్యుడు స్వయం అంబరం జహాతి. అంబరం అంటే ఏమిటి? వస్త్రం. వస్త్రం ఏం చేస్తుంది? శరీరాన్ని కప్పేస్తుంది కదా. శరీరం అంటే ఏమిటి? స్వరూపం. మన స్వరూపం ఏమిటి? స్వాతంత్ర్యమా? దాస్యం, కైంకర్యం. పరమాత్మకు జీవాత్మ సర్వదా దాసుడు, కింకరుడు. మన స్వరూపం దాస్యం. దీన్ని కప్పే వస్త్రం అహంకారం. జహాతి, గురువు గారి తత్వబోధ వలన శిష్యుడు అహంకారాన్ని విడిచిపెడుతున్నాడు. ఇది ఎలా ఉంది శృంగారాన? ఎక్కడుంది శృంగారం? ఇది వాల్మీకి ప్రతిజ్ఞ. మీ ఇష్టం, మీరు రామాయణంలో ఏ శ్లోకము తీసుకోండి, పరమార్థమే ఉంటుంది. మీరన్నట్టుగా వాచ్యార్థం ఏదో మనకు కావాల్సినటువంటి కథాప్రసంగ అర్థం చెప్పుకుంటే చెప్పుకోండి, మీ వద్దనం. కానీ అలా చెప్పడం వాల్మీకి ఉద్దేశం కాదు. పరమాత్మను ప్రతిపాదించటానికే బ్రహ్మ యొక్క ఆజ్ఞతోటి వాల్మీకి రామాయణాన్ని అందించాడు. బ్రహ్మ ఇచ్చినటువంటి వరములను పొంది, బ్రహ్మను సాగనంపి తాను రామాయణాన్ని రచించటానికి పూనుకున్నాడు. అంటే ఇప్పుడు ఇది పూర్వరంగం అంటాం చూడండి, మనం చెప్పుకోవాలి మరి. ఎందుకంటే రామాయణాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, వాల్మీకి ఏ తత్వాన్ని చెప్పటానికి మనకు రామాయణాన్ని అందించాడు, ఈ పూర్వరంగం అర్థం కాకుంటే మనకు రామాయణం వల్ల అర్థం కంటే అపార్థాలు ఎక్కువ వస్తాయి. అది తొలగటానికి మొదలు ఈ రహస్యం మనం తెలుసుకోవాలి. ఇప్పుడు జరిగిన భాగాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఏమర్థమైంది? ఒక భృగు మహర్షి యొక్క వంశంలో పుట్టిన బ్రాహ్మణోత్తముడు కారణాంతరాల వల్ల అరణ్యంలో దారిదోపిడిగా మారాడు, దొంగగా మారాడు. ఇంచుమించు బ్రాహ్మణత్వాన్ని పోగొట్టుకున్నాడు. శాస్త్రం పోతుందని తెలుసా? ఎందుకో దొంగిలిస్తే కాదు, ఫలాని వాణి చేతిలో వస్తువు చాలా బాగుంది, అది నాకొస్తే బాగుండు అనుకుంటే బ్రాహ్మణీయం పోయిందన్నాడు. బ్రాహ్మణస్యహి దేహోయం నహి భోగాయ కల్పతే, ఆపస్తంభ సూత్రం చదవండి. బ్రాహ్మణుని శరీరం సుఖమును అనుభవించటానికి కాదు. కృచ్ఛ్రాయ తపసేచ ఇహ, ఇక్కడ ఉన్నంతకాలం తపస్సు చేయటానికి, తపింప చేయటానికి, కష్టపడటానికి. ప్రేత్య స్వర్గాయ కల్పతి, పరలోకంలో సుఖం పొందుతాడు. న్యాయముగా జీవుడు పరమాత్మ దగ్గర ఆనందాన్ని పొందుతాడు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాద్దేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంతి అభిసంవిశంతి తత్తు బ్రహ్మ. బ్రహ్మ అంటే ఏమిటి? ఈ సంసారంలో ఉప్పు మెరపారు పప్పు తినడం కాదు ఆనందం. ఏమిటి ఆనందం? పరమాత్మ దగ్గర అహమన్నం మహమన్నం మహమన్నం, స్వామి నేను భోగ్యము, నేను నీకు భోగ్యం, అనుభవించు 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 స్వామి, నేను నీవాడను, నేను భోగ్యాన్ని నీవు భోక్తవు, అనుభవించు అనుభవించు. ఎదురున కూర్చోవాలి పెళ్ళి. స్వామి ఏమంటాడు? అహమన్నాదహ అహమన్నాదహ అహమన్నాదహ, నేను భోక్తను, నేను తినేవాడిని స్వామి అంటాడు. నేను భోగ్యం అహమన్నం మనమంటాం. ఆనందం అనుభవించేవాడికి అనుభవించబడేదానికే. ఆలోచించండి, పెళ్ళికి వెళ్ళాం, లడ్డూ చేశారు, మనం లడ్డూ తింటున్నాం, తింటున్న మనకి ఆనందమా లడ్డూకి ఆనందమా? ఆలోచించండి, పొరపాటున లడ్డూ కొరకగానే నేను బాగున్నాన లడ్డూ అడిగిందనుకోండి, మనను మన పరిస్థితి ఏంటి? అమ్మ బాబో ఈ లడ్డూలో దెయ్యాలు పూతాలు ఉన్నాయి, పారేసి పరిగెత్తుతాం కదా. మరి అలాగే మనం కూడా నేను బాగున్నానా అని స్వామిని అడిగితే మన ధర్మాన్ని తప్పినవారమా ఒప్పినవారమా? బ్రాహ్మణుడికి భోగాభిలాష ఉంటే బ్రాహ్మణుడు కాదు, అపహరించే బుద్ధి ఉంటే బ్రాహ్మణుడు కాదు. ఎందుకో ఒక ఆయన ఉన్నాడు, వేదాంత దేశికులు అని ఒక మహానుభావుడు, వారి సమకాలికుడు విద్యారణ్యుడు. విద్యారణ్యుడు మహారాజు గారి దగ్గర ఆస్థానంలో పొంది లక్షలు సంపాదించాడు. నువ్వు కూడా సంపాదించవయ్యా, ఇక్కడ ఇలా రాజుగారి దగ్గరికి పా, రా మా రాజుగారిని రెండు శ్లోకాలు వర్ణించు, నీ కోట్లు వస్తాయి అంటాడు. కాచం నయాచి కమనీయ వాచ మోచాపర స్వాదురుచ. ఒక గుడ్డి గవ్వను కూడా ఎవ్వరి నేను యాచించను. నా వాక్కు ఎలాంటి వాక్ అండి, అందమైన వాక్కు, తీయని వాక్ అట. ఎంత తీయండి, మోచాఫల స్వ అరటి పండు లాంటి తీయని వాక్ అట. అరటి పండు లాంటి కమ్మని వాక్కుతో ఏ ఒక్కడిని గుడ్డి గవ్వ అడగరు పొమ్మన్నాడు. స్వామిస్తే తింటాను, నాకెందుకు ఆశ? ఆశ లేని వాడే బ్రాహ్మణుడు, గమనించాలి. భాగవతం చెప్తుంది, జాతితో కానీ మతంతో కానీ ఆచారంతో కానీ వచ్చేది బ్రాహ్మణ్యం కాదు. విప్రాత్ ద్విషడ్గుణయుతాత్ అరవిందనాభ పాదారవింద విముఖాత్ స్వపచం వరిష్టం. ప్రహ్లాదుని స్తోత్రం. బ్రాహ్మణుడికి ఒక 12 గుణాలు ఉండాలి, కొన్ని చెప్తాం మనం. 12 గుణాలున్నా పరమాత్మ పాదములను సేవించటంలో వైముఖ్యం చూపిన బ్రాహ్మణుని కంటే పరమాత్మను ప్రేమించే చండాలుడు మేలు అన్నాడు. ఎక్కడున్నట్టు వ్యాధి లక్షణాలు? ఆచారం అంటే పరమాత్మ నిష్ట ఆచారం. భగవంతుణ్ణి సేవించు, భగవంతుణ్ణి ఆరాధించు, భగవంతుణ్ణి ప్రేమించు. భగవంతుని కంటే మరో వస్తువును ఆశించకు. మరి అలాంటి బ్రాహ్మణ్య వంశంలో పుట్టి దారి దోపిడీ కూనుకొని బ్రాహ్మణ్యాన్ని పోగొట్టుకున్నాడు. మనం అదే చెప్పుకున్నాం కదా, ఇలా బ్రాహ్మణ్యాన్ని పోగొట్టుకున్న మహానుభావుడు ఒక మహాజ్ఞాని అంటే నారదుడు. అతని ఉపదేశంతో తపస్సుతో మళ్ళీ పోయిన బ్రాహ్మణ్యాన్ని తెచ్చుకున్నాడు. కథను గమనించండి, పరిశీలించండి. తెచ్చుకున్న బ్రాహ్మణ్యం ముందరికి రాగానే మళ్ళీ ఆ గురువు గారే వచ్చి రామకథ వినిపించారు. దాన్ని ఆలోచిస్తూ స్నానానికి పోయి ఇంటికి వస్తే ఆయన తండ్రి వచ్చి వరాలిచ్చి రామాయణం రాయమన్నాడు. ఈయన రాశాడు. సరే టోటల్గా ఆలోచించండి, ఇందులో ప్రమేయం వాల్మీకిది ఉందా, వేరే వాళ్ళది ఉందా? తాను దొంగ, దొంగతనం చేసి బాబు దానికి గొమ్ముతాడు తెలియదు. అలాంటి వాని దగ్గరికి నారదుడు స్వయంగా వచ్చి వాణిలో ఆలోచనను రేకెత్తించి అజ్ఞానాన్ని పోగొట్టి మంత్రోపదేశం చేసి తపస్సు చేయించి తపస్సు ఫలించిన తర్వాత తాను మళ్ళీ వచ్చి పరమాత్మ కథను చెప్పి కదా మళ్ళీ ఆయన తండ్రి వచ్చి వరమిచ్చి ఇదంతా ఏం కనపడుతున్నది? వాల్మీకి రాసినట్ట, వాల్మీకితో రాయించినట్ట. ఏం కనపడుతున్నది? వెనక ఉండి రాయించారు. ఎవరు? నారదుడు. ఇంకెవరు? బ్రహ్మ. ఇంకెవరు? శ్రీమన్నారాయణుడు. మరి ఇంతకీ వాల్మీకి ఎవరు? బ్రహ్మవంశే. బ్రహ్మవంశే కాకుండా చాలా చూస్తుందండి. చదువుతుంది ఎవరు? ఆయన భార్య కదా. బ్రహ్మ భార్య ఎవరి దగ్గరికి వస్తుంది? బ్రహ్మ దగ్గరికి వస్తుంది. వాల్మీకి అంటే సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మే. బ్రహ్మాస్వయం వాల్మీకి అవతార లోకే బృహద్ధర్మ పురాణం అని ఈ రహస్యం చెప్పాడు బ్రహ్మే. అంతేకాదు, ఇతను సంచరిస్తుంటే 2 పక్షులు వచ్చాయి. ఏదో క్రౌంచ పక్షి అన్నాం, తెలుసా వాళ్ళెవరా? రామచంద్రుడు 14,000 కరదూషణులను సంహరించినప్పుడు సైన్యాన్ని, అందులో నుంచి ఒక ఇద్దరు తప్పించుకొని బయటపడ్డారు. అందులో ఒకరు తన భార్యతో వచ్చారు. మరి ఎవరు ఈ వేటగాడు? స్వయం నారాయణ సాక్షాత్ వ్యాధ ఇక సంభవ, పరమాత్మే వేటగాడుగా వచ్చాడు. పరమాత్మ వేటగాడుగా వచ్చి వాల్మీకి చూస్తుండగా పక్షిని కొట్టి అతని హృదయంలో స్పందన కలిగించి బ్రహ్మ అమ్మగారు సరస్వతి దేవి గారు వచ్చి వాక్కు నాలుగు మీద నిలిచి శ్లోకం చెప్పించారు. ఇదంతా ఏం చెందుతున్నది? ఎవరో ఒకరు తమకు తాముగా అనుకుని చేసిన పని కాదు, పరమాత్మ చేయించిన పని. దేనికోసం? కథ కోసం. భగవంతుడు దగ్గర ఉండి ఇంత పని చేయించాడంటే మనందరినీ కాస్త ఉద్ధరించాలనేటువంటి పరమ కృపామయుడు పరమాత్మ. ఎవరు? పరమదయామయుడు కదా. మనంటి తప్పులను లెక్క పెట్టుకుంటూ పోతే ఆయనకి ఏం దొరుకుతుంది? ఒక మహానుభావుడు అంటాడు, స్వామి మా తప్పులే నీవు లెక్క పెట్టదలుచుకుంటే తప్పులు లేని వాడినే రక్షిస్తాను. ఒక్క శబలం చెయ్యి, నిజంగా నీకు దమ్ముంటే చేయి చూతాం. ఎందుకంటారా? ఎవడు దొరకడు. అక్కడ మీ ఇద్దరు ఉంటారు, నువ్వు మా అమ్మ ఇద్దరే ఉంటారు, ఇంకెవరు ఉండరు. మేము ఉండం. ఎందుకంటే మేము చాలా ఫేమస్. దేంట్లో? తప్పులు చేయటం. నువ్వు చాలా ఫేమస్. ఎందులో? చేసిన తప్పులను క్షమించటం. నువ్వు తప్పులను క్షమించలేదు, మీరు ఎవరు రాదు నువ్వు తప్ప, ఇంకెవరు ఉంటారు? దయ చూచేది నువ్వే, చూరబడేది నేనే. ఇంకెవరు ఉన్నారా? మూడో వండేరు కదా. కాబట్టి మనందరి తప్పులను సవరించటానికి కనీసం మనం చేసినవి తప్పులని తెలియటానికి, తెలుపటానికే స్వామి వాల్మీకి చేత ఇంత అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని జరిపించాడు. అంటే ఇప్పుడు రామాయణ రచన అనేది ఎందుకు జరుగుతున్నది మనందరం అర్థం చేసుకోవాలి. పరమాత్మ యొక్క ప్రేరణతో మనందరికీ జ్ఞానం కలిగించటానికి రామాయణం రచించబడింది. మరొక మాట ఇందులో మనం బాగా తెలుసుకోవాల్సిన మాట ఏమిటంటే, అసలు గ్రంథం రాశాడు అనుకున్నా ఎందుకు రాసి ఉంటాడు? ఇప్పటిలాగా ఏదో ప్రింటింగ్ చేసుకొని పబ్లికేషన్ పెట్టుకొని షాపులు పెట్టుకొని అమ్ముకొని డబ్బు సంపాదించి భార్యాపిల్లలను పోషించటానికని అనే అవకాశం ఉందా? అస్సలు లేదు. ఎందుకు లేదు? భార్యను పిల్లలను విడిచిపెట్టిన తర్వాతే రామాయణం రాశాడు. మా కథ చెప్పుకున్నాం కదా, ఇంకెవరున్నారు వాళ్ళు? మనం చెప్పుకున్నాం. మరి ఎందుకు రాసినట్టు? డబ్బు ఆయన కొద్దు. పోనీ ఆ రోజు అసలు కాగితాలు ఉన్నాయా? ప్రింటింగులు, ప్రెస్సులు, షాపులు రాసినా అమ్మేవాడు లేడు, కొనేవాడు లేడు, రెండు లేవు. తాటాకులు లేవు, మహాగోళాలు. ఇలాంటప్పుడు ఏం ఆశించి రాశాడు? తన కోసం కాదు, రెండే ఉన్నాయి కదా, అది తన కోసం, లేకుంటే మన కోసం కదా. తన కోసం అయితే కాదు, మిగిలింది మన కోసం. అంటే ఏం చెప్ప కథ చెప్పారా? నిజంగా మన కోసమే అయితే అనగనగా ఒక రాజు, ఆ రాజుగారికి ముగ్గురు భార్యలు, వారికి నలుగురు కొడుకులు, అందులో చిన్న భార్య పెద్ద భార్య కొడుకును కూడా అడవికి పంపించారు. అడవిలో విలన్ వచ్చి హీరోయిన్ ఎత్తకపోయాడు. హీరో లంకకి వెళ్ళి విలన్ను చంపాడు. ఇంటికి వచ్చారు, దయ్యాడు. అయిపోయిందా? ఇదేనా? ఇలాంటి కథలు సినిమాలు రోజుకు పొద్దున్న నుంచి ఆయనకు వేలు వస్తున్నాయి. ఇవాళ వస్తున్నాయి, రేపు పోతున్నాయి. మరి ఇది యుగ యుగాలు ఉంటూ ఉందే, కల్పకాలం వరకు ఉంటున్నది అంటే కథ కాదు. మరి ఏమిటండి? వేదం అండి, మన కోసం అండి. మనను ఉద్ధరించడానికి. మనను ఉద్ధరించడానికంటే ఏమిటి? ఏం కావాలి మనకు? మనము దేని చేత ఉద్ధరించబడతాం? జ్ఞానంతో కదా. ఆ జ్ఞానాన్ని బోధించేది ఏది? వేదం. అందుకే మొదలు చెప్పుకున్నాం, వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదమే రామాయణముగా మారినది. ఇప్పుడు వేదం అనేది ఎన్ని రకాలండి? అందరికీ తెలిసింది రెండు భాగాలు కదా, పూర్వభాగం ఉత్తర భాగం. పూర్వభాగము అథాతో ధర్మ జిజ్ఞాస, మనం దాన్నే పూర్వమీమాంస అంటాం. అంటే ధర్మాన్ని గురించి వర్ణించేది పూర్వమీమాంస. ఉత్తర భాగం అథాతో బ్రహ్మ జిజ్ఞాస, పరమాత్మను చెప్పేది ఉత్తర భాగం కదా. మరి వేదమే రామాయణం అయితే ఇందులో రెండు భాగాలు ఉండాలి, ఒకటి ధర్మ విచారం, మరొకటి బ్రహ్మ విచారం. ధర్మము ఎన్ని రకాలో చెప్పాలి రామాయణం, పరమాత్మ ఆరాధించాలో చెప్పాలి రామాయణం. ధర్మం అంటే ఏమిటి తెలుసా? భగవంతుని ఆరాధనా రూపమే ధర్మం. ధర్మం అంటే ఏమిటి? పరమాత్మను ఆరాధించుకునే ధర్మం. మీరు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఏ పేరునే పెట్టండి, సంధ్యావందనము, దానము, యజ్ఞము, వ్యాపారం, వ్యవహారము, సేవ, ఇవన్నీ నాకోసం అన్ననాడు ధర్మాలు కావు. మొదలు చెప్పుకున్నాం, స్వార్థము లేనిదే ధర్మము, ఆశ లేనిదే ధర్మము, అలాగే పరాపకార వాంఛ లేనిదే ధర్మము. అయినప్పుడు నేను మనం చేస్తుంటాం, గుడికి వెళ్తాం, ఏదో పూజారి గారు ఉంటారు, అయ్యా ఓ అక్షోత్తరం చేయండి, నేను ఏం గోత్రం, నీ పేరేమిటి, క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ఎంసెట్ కేసెట్ టీసెట్ వీసా పాస్పోర్టు సంతానం, 108 నామాలు, 1008 కోరికలు. ఇదంతా ధర్మమే? నిజంగా భక్తి అండి ఇది? ఇప్పుడు ఆలోచించండి, భక్తి అంటే అలా దీన్ని, ఇది ఎక్కడ ధర్మం అండి? ధర్మమా? మోసం కదా. మనం చెప్పుకున్నాం, ప్రహ్లాదుడే అన్నాడు, ఎస్తు ఆశిష ఆశాస్తే నస భృత్య సవై వణిక్. ఆశలు కోరికలు కోరేవాడు సేవకుడు కాదు, వణిక్ బిజినెస్ మ్యాన్ అన్నాడు. ఎక్స్చేంజ్ అండి, మా అబ్బాయికి వీసా ఇవ్వు, నీకు ఒకరికాయ కొడతారు. మా అమ్మాయికి మంచి మొగండి ఇవ్వు, నీ కళ్యాణం చేస్తారు. మనకు ఉపయోగపడకుంటే కళ్యాణం కళ్యాణం కదా, మనకు భార్య దొరకదు. ఇదంతా భక్తే. ధర్మం అంటే పరమాత్మ ఆరాధన, సేవ, పూజ. దానికి ఏమిటి లాభం? పూజే, పరమాత్మే లాభం. భగవంతుణ్ణి ఆరాధించుటే లాభం. భగవంతుని ఆరాధన మరో దానికోసం కాదు. వివాహం ఎందుకు? భార్యను పొందడానికి. భార్య ఎందుకు? సంతానాన్ని పొందడానికి. సంతానం ఎందుకు? ఇలా వెళ్ళండి, చివరికి ఏం చేయాలి? మనందరం కుటుంబం కలిసి పరమాత్మ ఆరాధించడానికి. ఆరాధన ఎందుకు లేదు? ఆరాధనకే సంసారం కానీ, ఇల్లు కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, ఆస్తి కానీ, సంపదలు కానీ, భోగములు కానీ భగవద్ ఆరాధనకే. పరమాత్మ ఆరాధన, పరమాత్మ సేవే మన చరమ పరమ లక్ష్యం. భగవంతుని సేవ ఇంకో దానికి అయిందనే భగవంతుని సేవ కాదు. అదే మేము చెప్పుకున్నాం కదా, పరమాత్మే చివరి హద్దు. కాబట్టి పూర్వభాగం అంటే భగవంతుణ్ణి ఆరాధించేటువంటి ధర్మస్వరూపాన్ని చెప్తుంది. ఉత్తర భాగం అంటే ధర్మము చేత ఆరాధించబడే పరమాత్మ స్వరూపాన్ని చెప్తుంది. ఒకటి పూజా విధానాన్ని చెబుతుంది, మరొకటి పూజించబడే పరమాత్మను చెబుతుంది. ఇది రామాయణంలో పూర్వభాగం ఉత్తర భాగం. రామ కథను మనం జాగ్రత్తగా చూసుకుంటే కథలో మొత్తం తెలిసేది ధర్మం. ఏం ధర్మం? అన్ని ధర్మాలు, సామాన్య ధర్మం, విశేష ధర్మం, మనకు తెలియని అన్నిటి చెప్తాడు. కొడుకు ఎలా ఉండాలి, తండ్రి ఎలా ఉండాలి, తమ్ముడు ఎలా ఉండాలి, అన్న ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, రాజు ఎలా ఉండాలి, సేవకుడు ఎలా ఉండాలి, నాకు తెలుసండి న్యాయంగా. ఓ శ్లోకం ఉంది, వ్యాసుడు చెప్తాడు, రాజా రాక్షస రూపేణ ఎలా ఉంటాడయ్యా రాజు అంటే, కలియుగంలో రాజులు రాక్షసుల్లాగా ఉంటారట. పోనీ కాస్త మంత్రులు మంచివాడు ఉంటే బాగుంటుంది కదా, వ్యాఘ్ర రూపేణ మంత్రిణ, మంత్రులు పెద్ద పుళ్ళలాగా ఉంటారు. పోనీ కనీసం సేవకులు సేవకాహ శ్వాన రూపేణ, సేవకులు ఒకలాగా అందినంతా లాగేస్తారు. మరి ప్రజలు యథా రాజ తథా ప్రజ, ఇది కాదు ధర్మము. రాజైన వాడు రాజుగా ఉండటానికి అన్నింటినీ వదిలిపెట్టాలి. ఇప్పటి రాజులు ఏం చేస్తున్నారు? అన్నిటినీ పొందటానికి ప్రజలను వదిలిపెడుతున్నారు. ప్రజల కోసం అన్నిటిని వదిలిపెట్టవలసిన వాడు రాజు. ఇప్పుడు రాజు కోసం ప్రజలు వదిలిపెడుతున్నారు. మరి ఇది వదిలిపెట్టడమే, ఇదో త్యాగమే, ఈరోజు ఇదా కష్టపడదాం, ఏం చేద్దాం, ఇది అర్థం చేసుకోవాలి. ఇలా ఉండాలి రాజు. అందుకే రాముడు రాజుగా ఉండటానికి, పరిపాలన చెయ్యటానికి ప్రజల హితాన్ని కోరి భార్యను వదిలిపెట్టారు. మరి అలవాట్లేదు కదా, మనమంతా తీసుకోవటం వలన అలవాట్లేదు. అందుకే రాముడు విమర్శిస్తున్నాం, ఆయనే రాముడు అండి భార్యను వదిలిపెట్టాడు. భార్య తన పర్సనల్, ప్రజలు వంశ పారంపర్యం. ఒక్కరి ఒక్కరిని అందరి కోసం వదలాలి, అందరిని ఒక్కరి కోసం వదలకూడదు. మొత్తం రాజరికపు చరిత్రలో ప్రజలే ఫైనల్, వారిని చరణం. వారి కోసం తనను తాను అప్యహం జీవితం జక్ష్యాం త్వాం వాసీతే సలక్ష్మణం నతు ప్రతిజ్ఞాం సంసృత్య అంటాడు రాముడు. నా ప్రాణం విడిచిపెడతాను, నిన్నైనా విడిచిపెడతాను, లక్ష్మణస్వామిని విడిచిపెడతాను, ప్రతిజ్ఞ చేసి మాత్రం విడిచిపెట్టను ధర్మం. రామ కథలో అనుక్షణం అనుక్షణం ధర్మం 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 పైకి చూస్తే, లోపటిదాకా వెళితే బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మం. కథ వెనుక ఉన్నదంతా పరమాత్మ, కథలో ఉన్నదంతా ధర్మం, లోకం. తండ్రి ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, అంతేకాదు మరి కాస్త లోపలికి వెళితే ఏమీ నిర్ధారణ చెప్పారా, మరి కాస్త లోపలికి వెళితే పెద్ద పెద్ద ధర్మాలు పక్కకు పెట్టి మనందరం తప్పకుండా నేర్చుకోవలసిన ఒక ధర్మం ఉంది జెండర్. ఏమిటది? పెద్దలు చెప్పినట్టు విను, నీకు హాని జరగదు. నేనని చేస్తావు, అపనిందరు వస్తాయి. ఇది రామాయణం యొక్క నీతి మెసేజ్. ఎక్కడుందంటారా, రావణాసురుడు బాధ పెడుతుంటే తట్టుకోలేక దశరథ మహారాజు గారి యజ్ఞంలోకి వచ్చిన విష్ణుమూర్తిని దేవతలు, స్వామి మనిషిగా పుట్టవయ్యా, మమ్మలను కాపాడవయ్యా అని దేవతలు చెప్పితే, పోని ప్రార్థిస్తే స్వామి రాముడిగా పుట్టాడు. ఆలోచించండి, అలా పుట్టినవాడు కాస్త పెరగగానే విశ్వామిత్రుడు వచ్చి అడిగితే, నాయన ఆయన వెంట పో, ఆయన చెప్పినట్టు విను అని తండ్రి గారి చెప్పితే వెళ్ళాడు. ఆ విశ్వామిత్రుడు తాటగను చంపు, చంపాడు. నా యజ్ఞాన్ని కాపాడు, కాపాడాడు. విధులకు పోదాం పద, వెళ్ళాడు. వత్సరామ ధను పశ్య అని ఆయన ధనుసు ఉందిరా బాబు దాన్ని చూడు అన్నాడు విశ్వామిత్రుడు. రాముడు బుద్ధిమంతుడైన బాలుడు చూచి వచ్చాడు. వినండి కథను, చూడు అంటే అలా చూసి, అయ్యా మరి చూశాను అంతవరకేనా, ఎత్ర మాంస భవిష్యాన్ని తోలనే పూరనే, మరి పట్టుకోవాలా లేపాలా ఎక్కువ పెట్టాలా ఆజ్ఞ ఇస్తారా ఎక్కువ పెట్టు. అప్పుడు తమ సమయం జనక మహారాజు అమ్మాయిని ఇస్తానయ్యా అంటే నాకు వద్దు అన్నాడు. ఏంటయ్యా మా నాన్నగారు చెప్పాలన్న, నాన్నగారు చేసుకోమంటే చేసుకుంది. గమనించండి, అయోధ్యకు వచ్చిన తర్వాత ఆ దశరథుడు రేపు నువ్వు రాజును చేస్తున్నాను అయ్యా అన్న, తెల్లారు ఆయనకి అడవికి పో చిత్తామన్నా. గమనించండి, అడవిలో భరద్వాజుడు చిత్తకూడని వెళ్ళు వెళ్ళాడు. చిత్రకూటంలోని కులపతి ఒక మహర్షి ఇక్కడ దండకారణ్యం వెళ్ళు వెళ్ళాడు. దండకారణ్యంలో ఋషులందరూ కలిసి నడుదల చంపు చంపాడు. అగస్త్య మహర్షి నైనా పంచవటిపై ఆశ్రమం కట్టుకున్నాడు. జటాయి ఉంది ఆయనలో కలిసి నువ్వు ఇక్కడే ఉండు, ఎందుకు సీతాంచ తాత రక్షిష్యే, ఇక్కడ ఉంటే సీతను నేను కాపాడుతాను ఏదైనా ఆపద వస్తే. నువ్వు కాపాడుతావా నేను పోయి యాతి, నువ్వెటన్నా పోతే పరిమితిగా సమిధలో దాంట్లో పూలకేవద్దా, నువ్వెటన్నా పోతే నేను కాపాడుతాను. నేను పోతే మా తమ్ముడున్నాడే సలక్ష్మణి వాడు పోతే. రాముడు బుద్ధిమంతుడు, ఏం చెప్పాడు జటాయువు, ఆశ్రమం కట్టుకో సీతను ఒంటిగా వదిలిపెట్టి నువ్వు మీ తమ్ముడు పొమ్మన్నాడు. చిత్తామండి వదిలిపెట్టిపోయాడు. ఆలోచించండి, కబంధుడు శబరి చెప్పితే సుగ్రీవుడితో స్నేహం చేశాడు, సుగ్రీవుడు చెప్పితే వారిని చంపాడు, హనుమంతుడు చెప్పితే లంకకు దండయాత్రకు బయలుదేరాడు, సముద్ర తీరంలో విభీషణుడు చెప్పితే శరణు వేడాడు, సముద్రుడు చెప్పితే వారికి కట్టాడు, చివరికి యుద్ధంలో మాతలి చెప్పాడు చంపవయ్యా నీ ఆట సారు, అలంతే క్రీడయా రామ ఏష పాప వినాశకాల కఠిత యసురై సహా అద్య వర్తతే నీ ఆట సారనయ్యా. అది వచ్చేరోజు ఈరోజేనయ్యా యువతలు చెప్పాడు చంపవయ్యా, నీకు ఎత్తే పాడుకుంటావు, మాతలి చెప్పితే చంపాడు. అగ్నిహోత్రుడు చెప్పి చిత్తమని తీసుకున్నాడు, భరద్వాజుడు చెప్తే అయోధ్యకు వెళ్ళాడు, భరతుడు చెప్తే రాజ్యం వెళ్ళాడు, యముడు చెప్తే వైకుంఠానికి వెళ్ళాడు. ఆలోచించారా, ఎక్కడైనా రాముడు నేనంటూ పనిచేశాడండి, అదొక్కడి నేర్చుకుని మనం బాగుపడమా, వేదాంతాలు తత్వాలు ఏముంది. ఇందులో రామ పొగ రెండు తప్పులు చేశాడు. ఏమిటి, ఒకసారి లంకలో సీతమ్మ నువ్వు నాకు వద్దుకోమన్నాడు, రెండోసారి అయోధ్యలోనే వదిలిపెట్టాడు. ఈ రెండో వాళ్ళు చెప్పలే ఆయనే చేశాడు. ఆ రెండు వల్ల ఆయనకు ఇంత వచ్చింది. ఏంటది ఆ పని కదా, మన బుద్ధితో మనం చేస్తే అన్నీ అపనిందలే, పెద్దలు చెప్పినట్టు వింటే మన అంత మంచి వాళ్ళు లేరు. ఇది రామాయణం అందించే మెసేజ్. తక్కిన భాగాన్ని రేపు మళ్ళీ చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మత్ గురుభ్యో నమః.